이놈은 아픈 걸려라요. 사만도 선구루, 사이나드, 마하라즈, 내가라의 간티에라 아쿠아나니, 포르스크린치크니, 이렇게 프로버티나라 알파르 제스나루, 아산다르반의 포르스크린치크니, 뭐는 그렇게 왔습니다. 바바가르키에 가서 뭐든 한테 안면 배치도 한테 이스터마니크. 안면 한테 이탈리아 안면 배치도 하니까 바가 이스터. ఇప్పుడు రమణ మహర్షి గారు గౌతమ బుద్ధుడు వీళ్ళు భిక్ష తిరిగి పూర్వంలో పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు భిక్ష తిరిగి ఏదో రోజుకు ఒకసారి రెండుసార్లు భిక్షకు వెళ్ళేవారు అంతే. రోజుకు ఒకసారి భిక్ష తిరగాం, ఒకసారి వెళ్దాం, రెండుసార్లు భిక్ష తిరగాని షిరిడి సాయిబాబాకి నియమం లేదు. ఒకసారి రోజుకు 5 సార్లు వెళ్ళేవారు, 6 సార్లు వెళ్ళేవారు, ఒకరోజు 10 సార్లు కూడా భిక్షకెళ్ళిన రోజులు ఉన్నాయి షిరిడిలో ఆయన. ఏంటి 10 సార్లు భిక్షకెళ్ళి తింటే ఏంటంటే తినేస్తారని అన్నం ఉంటాయని అది కదా ఆయన ఉద్దేశం. ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చే జంతువులకు అన్నం పెట్టడానికి ఆ 10 సార్లు భిక్ష చేసుకున్నాడు. ఆయనకి భోజనం పెట్టడంలో మనిషి ఎంతో జంతువు అంతే. ఒక మనిషికి ఎంత ఆప్యాయంగా పెట్టేవారు, కుక్కకు కూడా ఎంత ఆప్యాయంగా పెట్టేవారు, అందులో సందేహం లేదు. తర్వాత మనం పురాణాల్లో చదివాం భగవంతుడు తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో భక్తులను కూడా అలా ప్రేమగా చూస్తాడు. అది మనం బాబా జీవితంలో చూస్తాం. ఎవరింటికి భిక్ష తిన్నా వాళ్ళు అన్నం పెడితే, ఏదైనా పప్పు ఇస్తే, అది కూరలు పెడితే జోలు వేయించుకునేవారు. సాంబార్ కానీ చారు కానీ ద్రవ పదార్థాన్ని పెడితే రేకి డబ్బాలు వేయించుకునేవారు. అవి మసీదుకి తెచ్చుకునేవారు. మసీదుకి తెచ్చుకుని అన్ని ఒక అన్నం కుండలో పెద్ద కుండలో పెట్టేసేవారు. ఈ చారు అన్ని కలిపేసేవారు. ఈ చారు అన్నం కూరలు అన్ని కలిపేసేవారు. అసలు బాబాకి నూటికి నిరుపాలు రుచక్కర్లేదు. 99% కాదు, నూటికి 100 పాలు ఆయన 4 రుచిని జయించింది. ఆయన జిషేంద్రియాన్ని గుహేంద్రియాన్ని 100 పాలు జయించిన మనిషి బాబా. అది ఏం చేశాడంటే కొండలో పెట్టేవాడు ఆయన, ఆ కొండలో కలిపేసేవాడు. ఈ లోపల ఆయన దగ్గరికి వచ్చి కుక్కలు వస్తే కుక్కలు కొంచుని, పిల్లలు వస్తే పిల్లలు తిని, ఎవరో ఏదో జంతువులు వస్తూ ఉండే ఆయన దగ్గరికి, అవి వచ్చి కొంత తిని ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే అని కొంత తినేవాడు. ఇప్పుడు మన దేశంలో చాలా మంది సెయింట్స్ ఉన్నారు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు. మన శ్రీ సాయిబాబా ఒకరు చాలా మంది ఆత్మజ్ఞానం పొందారు. కానీ భక్తుల మీద ఒక అపారమైన కరుణ, ఒక అద్భుతమైన కరుణ, ఒక అద్భుతమైన ప్రేమ. భక్తుల కోసమే 100% నూటికి 100 పాలు జీవిస్తున్నాం అన్నట్టుగా బాబా జీవించడంలో మన ఇండియన్ సెయింట్స్ లో పార్పుదర్శ ఏంటయ్యాడు. ఆ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా శ్మశానానికి వెళ్ళేవారు, వాళ్ళు శవం మీద పుష్పాలు పెట్టేవారు. ఆ బంధువులు ఎలా గ్రహిస్తారో ఈయన కూడా కన్నీళ్లు కార్చేవారు అలాగే. అది భక్తుల మీద ఆయనకున్న ప్రేమ అటువంటి. అలాగే మాస్ రైడర్స్ అని రాజకీయాల్లో కూడా కొంతమంది మాస్ రైడర్స్ అని ఉంటారు. గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ, గాంధీ గారు ఎక్కడ గెలిచి అక్కడ వేలాది మంది వచ్చేస్తూ ఉంటారు. అంటే వాడు అలా ప్రజల హృదయంలో జీవించటం బాపూజీ. అలాగే శిరిడి సాయిబాబా కూడా రమణ మహర్షి గారు అరుణాచలం ఏ విధంగా అయితే అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే బాబా గారు కూడా శిరిడి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి. బాబా గారు ఏ కులమా ఎవరికీ తెలియదు, ఏ మతమో ఎవరికీ తెలియదు, ఎక్కడ జన్మించారో ఎవరికీ తెలియలేదు, వివరాలు కూడా ఎవరికైనా తెలియనివ్వలేదు. ఇక్కడ ఇప్పుడైనా అనేవారు మీ మతం ఏంటంటే నాది కబీర్ మతం అనేవారు. ఆయన కబీర్ అంటే బాగా ఇష్టం, బహుశా అంతకని వారేమో. కబీర్ కాశీలో ఉండేవాడు పూర్వం రోజుల్లో. మీ ఏ మతం అంటే కబీర్ మతం అనేవారు, అంటే బహుశా మీ కబీర్ అంటే బాగా ఇష్టం. ఆయన ఏ కులమో చెప్పకపోయినా చాలా మంది ఏమంటారంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నిర్మించారని, ముస్లిం చేతి పెంచబడ్డారని చెప్తారు ఆయన. కానీ ఆయన ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు. కొంతమంది ఆయన అయోనిజుడని కూడా చెప్తారు. కొంతమంది అంటే ఒక స్త్రీ గర్భంలోంచి ఆయన బయటికి రాలేదని చెప్తారు బాబా. కానీ ఒక సందర్భంలో బాబా ఏమన్నారంటే, మమ్మ చెబుతోంది, మమ్మకి నేను పుట్టానని. మమ్మ ఏమని చెప్తానంటే, మమ్మకి నేను పుట్టానని చెప్తాను, నాకేం పుట్టిన గుర్తు రావటం లేదు. ఎప్పుడూ ఉండేవాడు పుట్టడం ఏంటి? ఎప్పుడూ ఉండే వస్తువు, అన్ని కాలాల్లో ఉన్న వస్తువు, అన్ని ప్రాంతాల్లో ఉన్న వస్తువు, అన్ని అవస్థల్లో ఉన్న వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు ఎలా పుడుతుంది? కానీ మమ్మ చెబుతోంది నువ్వు నాకు పుట్టామని. కానీ నేను నాకు పుట్టిన గుర్తు ఏమి రావటం లేదు, ఎప్పుడు ఉన్నాననిపిస్తాను, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అంటే బాబా శిరిడికి రావటమే ఆ శిరిడి పుణ్యం చేసుకోండి. ఆ స్థలం యొక్క భోగం అది, ఆ స్థలం యొక్క భాగ్యం. అంటే శిరిడి రావటం వల్ల, బాబా శిరిడికి రావటం వల్ల శిరిడి పుణ్యక్షేత్రమే. సహజంగా అది పుణ్యక్షేత్రమేం కాదు, బాబా శిరిడీ రావటం అది పుణ్యక్షేత్రమే. బాబా గారు ఎక్కడో ఉండేవారు, అడవిలో ఎక్కువ అడవిలో ఉండేవారు, అడవిలో చెట్టు కింద కూర్చున్నవాడు. బాబాకి భయం ఎలా ఉంటుందో తెలియదు, రాత్రి కానీ పగల కానీ ఆయనకి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒక జంతువుని చూసి కానీ మనుషుని చూసి కానీ ఎప్పుడు ఆయన జీవితంలో ఆయనకి భయం ఎలా ఉంటుందో తెలియదు. ఎవడైతే నిరంతరం మోక్ష స్థితిలో ఉన్నాడో, ఎవడైతే ముక్తి స్థితి పొందాడో, ఎవడైతే మోక్షంలో ఉన్నాడో వాడే భయరహితుడు అవ్వగలడు. ఆయన ఉడికే బండినే వచ్చాడు, పెళ్లి వారి బండినే వచ్చాడు. మెయిన్ రోడ్డు పక్కన ఒక వేప చెట్టు ఉంది, ఆయన వేప చెట్టు కింద వెళ్ళి కూర్చునిపోయాడు. అలా కూర్చోడం కూర్చోడం 60 సంవత్సరముల శిరిడీలో ఉన్నాడు. ఆయన శరీరంలో 80 సంవత్సరాలు ఉన్నాడని చెప్తారు. 1838 ఆయన శరీరం తీసుకున్నాడని, అంటే స్త్రీ గర్భం నుంచి వచ్చినా రాకపోయినా లేకపోతే ఆయన శరీరాన్ని ఆయన సృజించుకున్నా, 1838 శరీరం తీసుకున్నాడని 1918 ఆయన శరీరం విడిచిపెట్టాడు. 1818 శరీరం విడిచిపెట్టడం అది ఇష్టాలు చరిత్రాత్మక అని చరిత్రలో లిఖించబడి ఉంది. కానీ ఆ శరీరం ఎప్పుడు తీసుకున్నాడంటే నిర్ధారణ లేదు. 1918 అక్టోబర్ నెల 18వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల 3 గంటల మధ్యలో ఆయన శరీరం విడిచిపెట్టాడు బాబా. ఆ వేప చెట్టు కింద కూర్చునేవారు చాలా కాలం, దాన్ని గురుస్థానం అని పిలుస్తారు. ఇప్పుడు వేప చెట్టు కింద కూర్చునేవారు ఎంత చలిగాలి వేసిన చెట్టారు వ్యాపి చెండీ, ఎంత చలిగాలి వేసినా ఎప్పుడు ఆయన కప్పుకోలేదట. అంటే శీతల చలిని వేడిని సహజంగా తట్టుకున్నాడు. వేసవకాలం కూడా ఈ వేడిని తట్టుకోవడానికి ఎక్కడికి పారిపోలేదు, ఈ శీతాకాలం చలి వేసినప్పుడు ఈ చలిని తట్టుకోవడానికి ఎక్కడ దుప్పట్లు కప్పుకోలేదు. ఆ వేప చెట్టు కింద కూర్చునేవాడు మౌనంగా ఉండేవాడు, పగలు ఎవరైనా వస్తే కొద్దిగా మాట్లాడు, తగు మాత్రంగా మాట్లాడేవాడు, రాత్రులు ఆయన ఒంటరిగా మాత్రమే ఉండేవాడు. ఒక ఆంగ్ల రచయిత చెప్పాడు, మనం 10 మందిలో కూర్చున్నప్పుడు కాదు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడే మీ స్వభావం ఎట్టిదో మీకు తెలుస్తూ ఉంటుందని. ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎక్స్రే తీస్తే అందులో మనకు రోగం ఉందో లేదో ఎలా తెలుస్తూ ఉంటుందో, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ మనసు ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది, మీ ప్లస్ పాయింట్స్ మీకు తెలుస్తాయి, మీ మైనస్ పాయింట్స్ మీకు తెలుస్తాయి అని చెప్పి, మీ ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ స్వభావం ఎట్టిదో మీకు తెలుస్తుంది, మీ నిజమైన మతం ఎప్పుడు మీ మతం ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎటువంటి వాడు వాడికి తెలుస్తూ ఉంటుంది, దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని వాడు సాధన చేసుకోవాలి. వాళ్ళ కూడా మైనస్ పాయింట్స్ ఉంటే అందులో నుంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయాలని ఒక ఆంగ్ల రచయిత చెప్పాడు. నువ్వు ఎటువంటి వాడో 10 మందిలో ఉన్నప్పుడు తెలియదు, నువ్వు దేవాలయంలో కూర్చున్నప్పుడు తెలియదు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు ఎటువంటి వాడు నీకు తెలుస్తూ ఉంటుంది అన్నాడు ఒక రచయిత. బాబా గారు 2 మాటలు ఎక్కువ చెప్తా ఉండవారు ఎక్కువ, ఒకటి విశ్వాసం, 2 ఓర్పు. ఎట్టి పరిస్థితులను కూడా విశ్వాసం, ఈశ్వరు పట్ల విశ్వాసం విడిచిపెట్టకూడదు. 2 ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. అంటే 1 విశ్వాసం, ఈశ్వరు పట్ల విశ్వాసం నీకు చెలించకూడదు. 2 జీవితంలో ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. సహనం వల్ల కూడా మీ జీవితంలో సమస్యలు చాలా మందికి పరిష్కారం అవుతుంది. ఈశ్వరు పట్ల ఉన్న విశ్వాసం, మీకున్న సహనం, ఈ 2 కల్టివేట్ చేయాలని బాబా చెప్తూ ఉండాలి. ఈ సెన్స్ ఆఫ్ మైండ్, ఈ సెన్స్ ఆఫ్ మైండ్ మీరు ఎవరిని తెలుసుకోవాలి కదా భగవాన్ చెప్తా ఉంటారు కదా. బాబా గారు చెప్పే పద్ధతి ఏంటంటే అంటే ఆ సెన్స్ ఆఫ్ మైండ్ నేను మనకు అనేక తలంపులు ఉన్నాయి, మనకు అనేక తలంపులు ఉన్నాయి. మనకు మంచి తలంపులు వస్తుంటాయి, చెడు తలంపులు వస్తుంటాయి, అనేక తలంపులు ఉంటాయి. ఈ తలంపులు సమూహమైన మనస్సు, ఈ అన్ని తలంపులోనే గట్టి తలంపు, గాఢంగా ఉన్న తలంపు, బాగా లోతుగా ఉన్న తలంపులు, ఎంతో కృషి చేస్తేనే కానీ తలంపులు బయటకు రావు. ఆ 2 తలంపులు, ఓన్లీ సెన్స్ ఆఫ్ మైండ్. ఒకటి నేను అనే తలంపు, నాది అనే తలంపు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, మంచి తలంపులు ఉన్న వాళ్ళకి చెడ్డ తలంపులు రావచ్చు, చెడ్డ తలంపులు ఉన్న వాళ్ళకి మంచి తలంపులు రావచ్చు. మామూలు తలంపులు మారుతూ ఉంటాయి, కానీ 2 తలంపులను పోగొట్టుకోవడం మానవుడికి చాలా కష్టం ఉన్నాడు. ఆ సెన్స్ ఆఫ్ పై, సెన్స్ ఆఫ్ మైండ్ అని. అంటే నేను అనేది ఒక తలంపే, నేను అనేది ఒక తలంపే, నాది అనేది కూడా ఒక తలంపే, నాది అనేది కూడా తలంపే. ఆ 2 తలంపులు తొలగించుకోవటం, ఆ 2 తలంపుల నుంచి విడుదల పొందటం చాలా కష్టం. దానికి ఎంతో సాధన చెయ్యాలి, సత్పురుషుడు సహవాసం ఉండాలి, సత్సాంగత్యం ఉండాలి, నీకు మోక్షం పొందాలనే తపన ఉండాలి. నేను అనే తలంపు, నాది తలంపు నుంచి విడుదల పొందాలనేటువంటి ఆ కాంక్షి నీకు హృదయం నుంచి పిలుపుకు నచ్చి రావాలి. వాళ్ళ వారికి మళ్ళీ వరవచ్చినప్పుడు ఎలా వస్తుందో, ఇందులోంచి విడుదల పొందాలి, ఈ బంధం నుంచి విడుదల పొందాలంటే ఆ నీకు బలీయంగా ఆ కాంక్ష రావాలి, ఆ ముముక్షత్వం నీకు రావాలి, ఆ జిజ్ఞాస నీకు రావాలి. వాటికి ఈ రెండు ఈ తలంపులు చాలా గాఢంగా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి. బండరాళ్ళు చాలా గాఢంగా ఉంటాయి. ఈ నేను అనే ఒక తలంపు, నాది అనే ఒక తలంపు, మీకు ఎవరికైనా అశాంతి వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా వేదన వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా రోదన వస్తుందనుకోండి, కారణం ఏదైనా బేసిక్ గా చూస్తే ఈ రెండు తలంపులు ఏదోటై ఉంటుంది. నేను అది తలంపు. నేనంటే ఏంటి? దేహగతమైన నేనంటే మనకు కొంత చాలా మందికి నేనంటే దేహం స్ఫురిస్తుంది కదా, నేనంటే దేహం స్ఫురిస్తుంది అంటే దేహాన్ని అంటి పెట్టుకుంటుంది అహంకారం. దేహాన్ని దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నా అనుకుంటుంది. ఎవరు? అహం భావన. ఆ నేనే తలంపు, నేననే తలంపు. అది చనిపోవటం లేదు, దేహం చనిపోతుంది. దేహంతో పదార్థం పొందటం లేదు అనుకుంటుంది నేను చనిపోతాను. సరే, దేహాన్ని అలా అంటి పెట్టుకున్న దేహాన్ని అంటి పెట్టుకుంటాయి రెండు తలంపులు, విడిచిపెట్టడానికి. ఈ దేహం పోయినా ఇంకో తలం ఇంకో దేహాన్ని పట్టుకుంటాయి. అంటే నేననే తలంపు ఉన్నప్పుడు, దేహం నాది అనే తలంపు ఉన్నప్పుడు ఇంకా రోజు పొట్టడమే పని అంటే ఇంకా పని లేదన్నాడు బాబా. ఈ పుట్టడం చచ్చిపోవడం తప్పింది పని లేదు దేవకోటికి. ప్రపంచంలో వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఇంతవరకు ఏ మతస్థుడైనా ఏ కులస్థులైనా ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కలగలేదు. వాడు ఎంత పండితులు అనండి, వాడికి పదవి అయినండి, వాడు ఎంత పాండిత్యం అనివ్వండి, లేకపోతే వాడు ఎంత ఏదైనా పదవి అనివ్వండి, వాడికి గొప్ప చదువు అనివ్వండి, వాడి గొప్ప ఐశ్వర్యం తెలవనండి, వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఏ స్వార్థపరుడికి ఇంతవరకు ఆత్మజ్ఞానం జ్ఞానం కలగలేదు. భవిష్యత్తులో అవ్వకూడదు. చాలా మంది ఏమంటారంటే బాబా సరిగ్గా టీచింగ్ ఏం చెప్పలేదు, కొన్ని చమత్కారాలు చేశాడు, కొన్ని మహిమలు చేశాడు, కానీ బాబా పెద్ద బోధ తక్కువ అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ జన్మలేదు. అయితే ఆయన మామూలు గురువులాగా భగవద్గీతను దగ్గర పెట్టుకుని ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుని బోధించలేదు. ఆ సందర్భాన్ని బట్టి నాలుగు మాటలు చెప్పేవాడు, అసలు బోధ చెప్పకుండా అన్నట్టు లేదు. ఆ సందర్భాన్ని బట్టి చెప్పేవాడు. అంతేకాని ఇప్పుడు కొంతమంది గురువులు ఉంటారనుకోండి, వాళ్ళు భగవద్గీత దగ్గర పెట్టుకుంటారు, ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుంటారు, బ్రహ్మసూత్రాలు దగ్గర పెట్టుకుంటారు, కాలేజీలో టీచర్స్ చెప్పినట్టే వాళ్ళు తర్వాత అలా చెప్తూ ఉంటారు. అలా టీచర్ ఎప్పుడు టీచింగ్ లేని బాబాకి ఆ సందర్భాన్ని బట్టి నాలుగు మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, నేను తలంపు, నాదని తలంపు. మనకు భయం వేస్తానికి మీరు ఆలోచించండి, మనకు ఒకసారి భయం వస్తుంది. ఈ నేనే నేను అనే తలంపుకి, ఈ తలంపుకి ఎప్పుడైనా నష్టం వస్తుందనుకోండి, నేను అనే తలంపుకి గాయం కలుగుతాం మనకు. నేను అనే తలంపుకి నష్టం వస్తుందనుకోండి, భయం వస్తుంది. నాదనే తలంపుకి ఏదైనా, నాదనే తలంపుకి నష్టం వస్తుందనుకోండి, లేకపోతే నాది అనే తలంపుకి ఏదైనా పోతుందనుకోండి, అప్పుడు భయం వస్తుంది. నేను అనే తలంపు లేని వాడికి, నాది అనే తలంపు లేని వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం లేదు వాడికి. ఇది బాబా చెప్పండి. ఇప్పుడు మనకు భయం వస్తుందంటే అది ఎక్కడో నాది అనే తలంపు ఉంది, లేకపోతే నేననే తలంపు ఉంది. నేను అనే తలంపు లేని వాడికి, నాది అనే తలంపు లేని వాడికి భయం లేదు, అశాంతి లేదు, ఏం లేదు వాడికి. వాడు వాడుగా ఉంటాడు, నేను నాది. ఆ తలంపులు చాలా గట్టి తలంపులు, చాలా ఘోరంగా ఉంటాయి. ఆ రెండు తలంపుల నుంచి మీరు కూడా పొందితే కానీ మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. వాటి నుంచి విడుదల పొందటానికి మీ సాధన ఇంత బిల్ పెట్టాలి. సరే, బాబా గారి గురించి కొంతమంది ఆయన్ని దత్తుడు అవుతారంటారు. దత్తాత్రేయుడు పేరు, దత్తాత్రేయుడు కాదు, దత్తుడు అది పేరు. అసలు అది పేరే దత్తుడు. తర్వాత ఆయన దత్తాత్రేయుడు అని పిలుస్తున్నారు, కానీ దేవుడు దత్తుడు. కొంతమంది ఆంజనేయ స్వామి అనిషి అంటారు. కొంచెం బాబా గారు నాకు ఆంజనేయ స్వామి గారు దర్శనం ఇచ్చారు. కానీ చాలా మంది ఏమంటారంటే దత్తాత్రేయుడు అవుతారు అని చెప్తారు. బాబా గారు అంతకుముందు ఘోర జన్మలో కూడా, బాబా గారు అంతకుముందు జన్మలో శరీరంలో కొంతకాలం ఉన్నారు. అంతకుముందు జన్మలో శరీరంలో ఉండాలని సాధన చేశారు. దత్తాత్రేయుడు అంటే, దత్తాత్రేయుడు తల్లి పేరు అనసూయ, తల్లి పేరు అత్రి, అత్రి మహర్షి. దత్తాత్రేయుడి పేరు ఏం పేరు? తండ్రి పేరు ఏం పేరు? అత్రి మహర్షి. తల్లి పేరు అనసూయ. తండ్రి పేరు, వాడు గొప్ప పతివ్రత. ఈయన మహర్షి ఎవరు? ఎవరు? అత్రి మహర్షి ఆయన మహర్షి, అనసూయ గొప్ప పతివ్రత. ఈ నాడు ఒక చోటికి ఇంకో చోటికి వెళ్ళి అంటించడమే పని ఆయనకి. కళ్యాణమే చేస్తాడు చివరికి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పుకుని మీరు పాడు చేస్తారు. నాడు ఎటువంటి వాడు కాడు, చివరికి మంచి చేస్తాడు. అది ఒకసారి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏం గొప్ప పచ్చివ్రత ఎవరు? గొప్ప పతివ్రత అనుసూయే అటువంటి పతివ్రత భూమి మీద లేదని చెప్తాడు. టెస్ట్ చేయడానికి వస్తారు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు. వాళ్ళకి పరీక్ష పెట్టాలి, త్రిమూర్తులు అంటారు కదా, వాళ్ళు పరీక్ష పెట్టాలంటే వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే మాకు భోజనం పెట్టమంటారు. భోజనం పెట్టడం ఆవిడకి ఇష్టం, ఎవరికి అనుసూయకి భోజనం పెట్టి వాళ్ళు ఆయన వాళ్ళు వచ్చిన టైంలో అత్రి మహర్షి నదీ తీరానికి మరొక చోటకు వెళతాడు. ఇంటికా లేడు అత్రి మహర్షి, వచ్చి భోజనం పెట్టమంటారు. భోజనం పెడితే భోజనం పెడతా ఉంటారు. అంటే నారదుడు ఏం చెప్పాడంటే పతివ్రత అని చెప్పాడు కదండి, భోజనం పెడతానని చెప్పింది. చాలా సంతోషం, కానీ త్రిమూర్తులు నాకు తెలియదు, చాలా సంతోషం మీకు భోజనం పెడతామని చెప్తాను. అయితే నువ్వు భోజనం పెట్టచ్చు, అందరంగా పెట్టాలని చెప్తారు. ఆ త్రిమూర్తి ఏం చెప్పారంటే నువ్వు భోజనం పెంచే తింటాం కానీ అందరంగా పెట్టాలి మాకు భోజనం పట్టించాలి. ఇంకా దానికి సిద్ధమే, నగ్నంగా ఉండి మీకు భోజనం వడ్డించడానికి సిద్ధమైన మనసులు అయితే పెట్టనున్నారు. వాడు మనసులో అత్రి మహర్షికి నమస్కారం పెట్టుకుంది, భర్తకు నమస్కారం పెట్టింది, భగవంతుడికి నమస్కారం పెట్టింది. అన్న వడ్డించడానికి ఈ మహర్షులు ముగ్గురు త్రిమూర్తులను చోటకు వచ్చింది. వాడు పాతివ్రత్య మహిమలో ముగ్గురు కూడా సంవత్సరం పిల్లలైపోయారు. ఇంతలోకి అత్రి మహర్షి వచ్చాడు. ఆవిడేం చేసిందంటే ఆరు నెలల పిల్లలకి అన్న ఎలా పడుతుంది, వాళ్ళు ఎత్తుకుని పాలిచ్చింది. అనసూయ పాలిస్తే అప్పుడు అత్రి మహర్షి వస్తాడు, నేను సామాన్యులు కాదు నేను త్రిమూర్తులని చెప్తాడు అత్రి మహర్షి. అప్పుడు అత్రి మహర్షిని అనసూయని త్రిమూర్తిని కోరతారు, త్రిమూర్తులని చెప్తాడు. అత్రి మహర్షి వచ్చి గుర్తిస్తాడు వాళ్ళు ఎవరు సామాన్యులు కాదని. త్రిమూర్తులను గుర్తిస్తాడు, బ్రహ్మ విష్ణువు శివుడిని గుర్తిస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అత్రి మహర్షిని అడుగుతాడు అనసూయుడు, వాడు త్రిమూర్తులు అడుగుతారు, మీరేం కావాలో కోరుకుండా కోరిక నెరవేరుస్తామని. ఇదండి ఇక్కడ ఉంది. అత్రి మహర్షి అంటాడు, మీరు చేసే పని ఏమిటయ్యా, లోకక్షేమం కోసం పనిచేస్తున్నారు, లోక వికాసం కోసం పనిచేస్తున్నారు, లోక శాంతి కోసం పనిచేస్తున్నారు, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. విష్ణువు ఏం చేస్తాడు, శివుడు ఏం చేస్తాడు, లోకక్షేమం కోసం పనిచేసే దేవతలు వాళ్ళు. వాళ్ళు దేవతలు, వాళ్ళు మన మనుషుల్లో కూడా దేవతలు లాంటి వాళ్ళు ఉంటారు. సింగీ బాబా అన్నాడు, మనలోని చెడ్డ గుణాలే రాక్షసులు, మనలోని మంచి గుణాలే దేవతలు అన్నాడు. దేవతలు రాక్షసులు ఎక్కడ బయట లేరు, మనలోని మంచి గుణాలే దేవతలు, మనలోని చెడ్డ గుణాలే రాక్షసులు, మనలోని మనకొచ్చే మంచి తలంపులే దేవతలు, మనకొచ్చేటువంటి చెడ్డ తలంపులే మనకొచ్చే మంచి తలంపులే దేవతలు, మనకొచ్చే చెడ్డ తలంపులే రాక్షసులు. ఇది బాగా వినండి. అతి మహర్షి అంటాడు, మీరు త్రిమూర్తులు లోకం మంచి కోసం పనిచేస్తున్నారు, లోకక్షేమం కోసం పనిచేస్తున్నారు, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు, వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ కోసం మీరు పనిచేస్తున్నారు. మీరు మంచి వాళ్ళు, మంచి వాళ్ళని రక్షిస్తున్నారు, సత్పురుషుని రక్షిస్తున్నారు, సిస్టమ్ని రక్షిస్తున్నారు, రక్షించడమే కదా వాళ్ళని బోధిస్తున్నారు, వాళ్ళకి జ్ఞానం కూడా బోధిస్తున్నారు. మీరు ఏ పనులైతే, ఏ మంచి పనులైతే చేస్తున్నారో ఆ మంచి పని కంటిన్యూ చేసి బిడ్డను మాకు ప్రసాదించండి అన్నాడు అత్రి మహర్షి వైభవం. అది సరే, నేను అడిగిన దానికి ఆయన మీరు వేరుగా ఉన్నారు, భగవంతుని వేరుగా ఉన్నారు. అత్రి మహర్షి అంటాడు, మీరు భగవంతుని మాకు వేరు, ఈ అహంకారం వల్ల ఇదంతా వేరుతనం వచ్చింది మాకు, అహంభావన వల్ల, ఆ దేహభావన వల్ల. దేహానికి పరిమితం అయిపోయి ఉంటారంటే మాకు వేరు భావన వస్తుంది. మీరెక్కడ ఉన్నారని, నేను ఎక్కడ ఉన్నామని, ఈ సృష్టి అంతా భగవంతుని, భగవంతుని ఎంతో భగవంతుని వ్యాపించే ఉన్నాడు, లోకమంతా భగవంతుని ఎంత వ్యాపించి ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు, అంతనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వీటి మేము మమ్మల్ని మిమ్మల్ని విడిచిపెట్టి మేము లేరు, మిమ్మల్ని విడిచిపెట్టి మీరు లేరు. జీవకోటి అంతటా వ్యాపించున్నారు మీరు, జీవకోటి అంతా మీలోనే ఉంది, జీవకోటిలో మీరున్నారు, మీలో జీవకోటి ఉంది. మీరు జీవకోటిని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పంచభూతాన్ని విడిచిపెట్టి వేరుగా లేరు. కానీ మేము అనుకుంటున్నాం మాకు మీరు వేరుగా ఉన్నారని అజ్ఞానం కారణం, అహంభావన కారణం. మా అజ్ఞానం, మహంభావన మీతో మాకు వేరుతనం తీసుకొస్తుంది. ఆ వేరుతనం పోగొట్టమని ప్రార్థించాడు అత్రి మహర్షి. వేరుతనం వల్ల భయం వస్తుంది, వేరుతనం వల్లనే ద్వేషం వస్తుంది, వేరుతనం వల్లే పాపం వస్తుంది, ఆ వేరుతనం పోగొట్టమన్నాడు. దెబ్బ అడగలేదు, లేకపోతే మమ్మల్ని గొప్పవాళ్ళు చేయమని అడగలేదు, మమ్మల్ని ప్రధానమంత్రి పదవులు చేయమని అడగలేదు, ఏం అడగలేదు. మీరు ఏ పని అయితే, ఏ మంచి పని అయితే మీరు పని చేస్తున్నారు, ఆ మంచి పని కంటిన్యూ చేసి బిడ్డని మాకు ప్రసాదించున్నాడు అత్రి మహర్షి. అది మనిషి యొక్క వైభవం. లోకానికి సంబంధించి ఏమీ అడగలేదు అత్రి మహర్షి, అడగలేదు అనసూయ, అడగలేదు. విడిగా ఉన్నారా మీరు? విడిగా లేరు. విడిగా ఉన్నారనే ఫలం పోస్తాం. ఆ మొదటి తలం ప్రహంభావన మాకు వస్తుంది. అంటే మీరు చేసే మంచి పని కంటిన్యూ చేయడానికి అటువంటి పుత్రుని ఒకళ్ళు ప్రసాదించమని అడిగారు. ఆ ముగ్గురి అంశ వల్ల అనశయుడు జీవించిన పుత్రుడే దత్తుడు. అత్రి మహర్షి ఏం పెట్టాయంటే దత్తాత్రేయుడికి దత్తాత్రేయుడిని పెట్టి దత్తుడని పేరు పెట్టాడు. ఆ దత్తుడే దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడిని మనం పిలుస్తున్నాం. ఆ దత్తాత్రేయుడి అవతారమే శ్రీ సాయిబాబా అని అని కొంతమంది నమ్మిక, కొంతమంది విశ్వాసం. దత్తాత్రేయుడు ఒక గ్రంథం, పరశురాముడి గురువు దత్తాత్రేయుడు. పరశురాముడికి దత్త ఆత్మబోధన ఆత్మబోధ చేశాడు దత్తాత్రేయుడు పరశురాముడికి. ఆ బోధ రమణ మహర్షి గారికి చాలా ఇష్టం. ఆ బోధకు సంబంధించిన పుస్తకం కూడా రమణ సింహ పుస్తకాలు కూడా అమ్ముతున్నారు. దాని త్రిపుర రహస్యం ఏదో దానికి పేరు ఉంది. అది దత్తాత్రేయుడు యొక్క బోధ, పరశురాముడికి చేసినటువంటి బోధ దత్తాత్రేయుడు. ఇప్పుడు మనకు దేహం ఉంది. దేహం మనం పోయింది అనుకోండి అనుకోండి, ఆ దేహం తాలూకు దేహంతో తాలత్యం పొంది తలంపు నశించింది అనుకోండి, ఆ దేహానికి చావు వచ్చింది అనుకోండి, ఆ చావు వాడికి కనపడదు. అది ఆ జ్ఞానం యొక్క వైభవం. వారికి చావును చూడడం వారికి దుఃఖం రాదు. మహాజ్ఞానికి అంటే దేహాత్మ బుద్ధి నశించిన వాడికి దుఃఖం రాదు, వేదన రాదు, అశాంతి రాదు. వాడి కాడ దేహానికి చావు వచ్చినప్పుడు తాగుతూ చావు కూడా వాడి కళక్కనే పడదు. అది దాని వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. అంటే మనం ఆ సుఖాన్ని పొందటానికి, శాంతిని పొందటానికి, ఆ దుఃఖరాతి స్థితిని పొందటానికైనా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు దీనికి కూడా శ్రద్ధ చేయాలి. అంటే మనం హిస్టరీ ఎలా నేర్చుకుంటున్నాం, కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటున్నాం, మ్యాథమెటిక్స్ ఎలా నేర్చు, ఆత్మజ్ఞానం కూడా అభ్యసించాలి. మనం మామూలుగా ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాము, ఈ కెమిస్ట్రీ అని ఫిజిక్స్ ఎలా నేర్చుకుంటున్నాము, ఆత్మవిద్యను కూడా అభ్యసించాలి. ఎవరైతే ఆత్మవిద్యను అభ్యసించాడో వాడు మటుకే దుఃఖరహితుడు అవుతాడు, అజ్ఞానం నుంచి విడుదల పొందుతాడు, జన్మ మరణ చక్రం నుంచి సంసారం నుంచి విడుదల పొందుతాడు, సంసార రూపం నుంచి బయటకు వస్తాడు. జ్ఞాని మాత్రమే. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, చాలా మంది సాయిబాబా పటాలు పెట్టుకుని పూజిస్తున్నారు, సాయి నామం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా పరిచయం ఉంటుందా అని రమణ మహర్షి గారిని అడిగారు. అంటే అన్నాడు పరిచయం ఉంటుంది, దానివల్ల ఏకాగ్రత వస్తుందని చెప్పాడు. అది ఈ భగవాన్ చెప్పినటువంటి మాట. అంటే మనం జపం చేయటం వల్ల, అంటే చెప్తారు కష్టపడి పని చేసుకునే వాడికి దారిద్ర్యం ఉండదని, నిరంతరం భగవంతుడి యొక్క నామాల్లో ఒక నామం తీసుకుని జపించే వాడికి పాపం ఉండదని, కష్టపడి పని చేసుకునే వాడికి దారిద్ర్యం నశిస్తుంది, జపం చేసుకున్న వాళ్ళకి దేవుని యొక్క పేరు ఏదైనా జపించే వాళ్ళ నామం చేసుకున్న వాళ్ళకి పాపం నశిస్తున్నాను. బాబా భక్తులు చేసినటువంటి ఉపకారం ఏంటంటే సదాచారం గురించి చెప్పాడు. సదాచారం లేకుండా ఆత్మజ్ఞానం కలగదని చెప్పాడు. చాలా మందిని మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు, వాళ్ళకి శాంతి కలగలేటి చేశాడు, వాళ్ళకి ఆత్మజ్ఞానం అయిపోతే వాళ్ళ ముఖాలను మళ్లించాడు. అర్జునుడు ప్రేమ భక్తుల్ని ప్రేమించాడు, తన తిన్నదేవి భక్తుడికి పెట్టాడు, భక్తుని పెట్టకుండా తన దీక్ష చేసుకొచ్చింది కూడా భక్తుడికి పెట్టి తను తిన్నాడు. ఒక భక్తుడు అంటే మనుషులకి కాదు, జంతు జాలానికి కూడా పెట్టి అంటే వేలాది మందిని, లక్షలాది మంది భక్తుల్ని సన్మార్గంలో పెట్టాడు, వాళ్ళకి మంచి దారి చూపించాడు. ఆ జ్ఞాన సముపాధిని పట్ల వాళ్ళకి అపేక్ష కలిగి చేశాడు. బాబా భక్తుల విషయంలో వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధే కాదు, వాళ్ళ భౌతిక అభివృద్ధి కూడా చూసేవాడు. వాళ్ళని అనారోగ్యంతో బాధపడటంటే వాళ్ళ విషయం కూడా చూసేవాడు. అంటే ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి కాకుండా భౌతిక అభివృద్ధి కూడా చూసేవాడు. ఉదాహరణకు మాట చెప్తాను, ఒక భక్తుడికి పెద్ద కురిపేసింది ఆయన భక్తుడికి, ఆ కురిపి చూడ బాధపడలేకపోతుంది. మనకి ఎక్కువ బాధ వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది మనకి. బాబా భక్తుడికి ఒకటి పెద్ద కురిపేసింది. బాబా చదొచ్చు అన్నాడు. బాబా నేను ఏదో పూర్వజన్మలో పాపం చేశాను. అంటే మన వేదాంతం ఏం చెప్తుందంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో రోగాల కింద వస్తాయని, పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో మనకి రోగాల కింద వస్తాయని చెప్తారు చాలా మంది మన హిందూ సంస్కృతిలో. పాపమే రోగం అని ఓ పెద్ద పిలిపేసింది బాబా భక్తుడికి. పిలిపిస్తే బాబా దగ్గరికి వచ్చాడు. బాబా ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఓ పని చేయి నువ్వు, మరి చేసింది అనుభవించాలి కదా, వచ్చేది వస్తుందే రానిది రానిది రాదని చెబుతారు కదా, వచ్చేది వస్తుందే రానిది రాదు కదా, బాధ వచ్చింది కదా, ఇది అనుభవించాలి కదా, నీ బాధ తీసేమని నేను చెప్పటం లేదు, ఈ కురిపు వల్ల వచ్చే బాధ రాబోయే జన్మలకు 10 జన్మలకు పంచిపెట్టు బాబా అంటాడు. నా బాధ అంతా తీసేది నేను ఎవరికి న్యాయం కాదు, కానీ ఒకే జన్మలో ఇంత బాధ పెట్టడం న్యాయం కాదు. ఈ కురిపు వల్ల వచ్చే నా బాధ పది జన్మలకు పంచిపెట్ట, పది జన్మలు నాకు నాకు ఇవి పది జన్మలు, ఒక జన్మలో కొంచెం ఒక జన్మలో కాఫీ డబ్బులు పంపారు వేసుకొని చదువుతున్నాడు అలా కొంచెం కొంచెం పంచిపెట్టు, మరి ఒక జన్మలో నీ ఎంత బాధ పెట్టేస్తే ఎలా బాబా అన్నాడు. అప్పుడు బాబా అంటాడు, ఏమిటి పది జన్మల్లో పది జన్మల్లో పడతావు నువ్వు బాధ ఏమిటి? అది భక్తుల పేరు చెప్పి ఏమిటి పది జన్మల్లో కావాలి, పది జన్మల్లో బాధపడతావు నువ్వు, పది రోజుల్లో పోగొడతాను, పది జన్మలు అక్కర్లేదు అన్నాడు బాబు. అలా కూర్చో అన్నాడు, అలాగా కూర్చో అన్నాడు. ఆ మసీ తుడిచేవాడు ఒకడు వచ్చాడు, ఆ మసీ తుడిచేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, పక్కన కూర్చున్నాడు. ఆడు వచ్చి సరిగ్గా మసీని తుడుస్తూ తుడుస్తూ ఆ కంగారులో ఆ కురుపు మీద ఆడు కాలేశాడు. కాలేస్తే చిగిలిపోయింది, చిగిలిపోయి అది అక్కడ బయటకు చీమ వచ్చేసింది. ఇంకా పురుగులు ఉంటే వచ్చి ఆ లోపల పురుగులు ఉంటే పురుగులు కూడా బయటకు వచ్చేసింది. ఎంత బాధ బాబా ఎంత బాధ అన్నాడు. అయిపోయి నీకు సర్జరీ ఆపరేషన్ అయిపోయింది అన్నాడు. ఈ బాధ నీకు నీకు పది జన్మలో కావాలన్నావు, పది జన్మలో కాదు పది రోజుల మటుకు ఈ బాధ అంటున్నావు, పదకొండు రోజులు రా ఈ బాధ నేను పూర్తిగా మర్చిపోతామని చెప్పాడు. అలా పది రోజుల్లో ఆ కురిపు బాధ అంతా పోయింది. అంటే పది జన్మల్లో నాకు అనుభవించే పది రోజుల్లో తొలగించాడు. అది జ్ఞానం యొక్క వైభవం, గురువు యొక్క వైభవం. అయితే మన మాటలో అహంభావన పనికిరాదు, చేతలో అహంభావన పనికిరాదు, అహంభావన తెలియకుండా మాట్లాడకూడదు. బాబా ఓ మాట చెప్పాడు, వాడు గొప్ప వాడు చెప్పుకుంటాడంటే అసలు కూర్చోవద్దని చెప్పాడు. వాడి దగ్గర ఆ అలవాట్లు మీకు వస్తే అక్కడ కూర్చోవద్దని చెప్పాడు. అంటే ఒకసారి మీకు రమణ మహర్షి బొమ్మల చరిత్రలో ఒక జమన్లాల్ బజాజ్ అని ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు జమన్ లాలు బజాజ్. గాంధీ గారికి నలుగురు కుమారులు, గాంధీ గారికి నలుగురు కుమారులు. ఆ జమన్ బజాజ్ మహాత్మా గాంధీ నేను ఐదో కొడుకు అనేవారు ఆయన. నాకు నలుగురే కొడుకులు, నాకు ఐదో కొడుకు అనుకో, జమన్ లాల్ బజాజ్ అనేవారు నాకు ఐదో కొడుకు రా అన్న. అంటే గాంధీ గారిని అలా అంటిపెట్టుకున్నాడు. అది మంచివాడు చెడ్డవాడు. గాంధీ గారిని అసలు విడిచిపెట్టలేదు జమన్ లాల్ బజాజ్. లైఫ్ లాంగ్ అలా విడిచిపెట్టలేదు. మహాత్మా గాంధీ గారి సేవాగ్రహం ఆశ్రమానికి, వినోబాగారి ఆశ్రమానికి 10 కిలోమీటర్ల కంటే దూరం ఉండదు. వినోబాబు ఏం చేశాడంటే భగవద్గీతలో బాగా కృషి చేశాడు, బాగా డీటెయిల్ గా చదివాడు భగవద్గీత. లోకమాన తిలక్ గారు కూడా భగవద్గీత చాలా డీటెయిల్ గా చదివారు. బాబా అనువారు, రోజు రోజు కోపం వస్తుంటే మీరు ఎలా సక్కుపడతారు, కోపం లేకుంటే జీవించడం నేర్చుకోండి అనువారు బాబా. కొంతమందికి రోజు ఏ గంట కావడంటే కోపం, అది ఇంటికి వస్తుందో తెలియదు, అది ఒక రకమైన లగ్జరీ. బాబా అనేవారు ఏ గంట కాదంటే ఏ రోజు ఆ రోజు కోపాలంటే, రోజు కోపాలు వస్తుంటే ఏం సుఖపడతారు మీరు? మీ సుఖం కోసమైనా మీరు శాంతిగా జీవించడానికైనా కోపం తగ్గించుకోండి. ఏ రోజు ఆ రోజు కోపం, ఈ కోపం పెరుగుతుంటే తెలివితేటలు తగ్గిపోతాయి. మీ సుఖం కోసమైనా మీ శాంతి కోసమైనా కొన్ని కోపాలు తగ్గించుకోండి అని బాబా అంటూ ఉండేవారు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ జనం వాళ్ళ బజాజ్ గారు వీరబాగారి గారికి వెళ్ళి మీకు భగవద్గీత బాగా వచ్చును, మా అబ్బాయిని మీ దగ్గర తీసుకొస్తాను, మా అబ్బాయికి మీరు భగవద్గీత చెప్పాలని చెప్పాడు. ఇప్పుడు కూడా కొన్ని పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నారు చాలా మంది. భగవద్గీత నేర్చుకోవటం మంచిది పిల్లలకు. భగవద్గీత టెక్స్ట్ బుక్ దాంట్లో మనకు. షిరిడి సాయిబాబా గారికి భగవద్గీత ఎంత ఇష్టమో విష్ణు సహస్రనామాలు కూడా అంత ఇష్టం. ఒక్క నామం చాలు మనం తరించడానికి అన్నవారు. అంటే సత్పురుషుడు ఎవడైనా సత్పురుషుడికి మనం చెడ్డ చేసినాడు మంచి చేస్తాడు తిరిగి, వాడు సత్పురుషుడి లక్షణం. మనం ఒక మంచివాడికి చెడ్డ చేసామనుకోండి తిరిగివాడు మనకు మంచి చేస్తాడు, అది సత్పురుషుడి లక్షణం. ఒక మంచివాడు ఈ పని చేసినప్పుడు భగవంతుడికి మనం అపచారం చేసినా వాడికి మనం మోక్షం ఇవ్వకుండా ఎలా ఉంటాడో అయ్యో, వాడు దేవుడు అన్నాడు బాబా. ఒక సత్పురుషుడికి మనం ఏదైనా అపకారం చేసినా తిరిగి మనకు ఉపకారమే చేస్తున్నాడు. అయితే భగవంతుడికి చెప్పిన మాటలు మనం వెనక భగవంతుడు చెప్పిన మాటకి విరుద్ధంగా కావచ్చు, పొరపాటును మనం జయించిన భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తాడు మోక్షం లేకుండా ఎలా ఉంటాడు, సత్పురుషుడు ఎలా చేసేటప్పుడు దేవుడు మోక్షం లేకుండా ఉంటాడని వాడు బాబా. అంటే భగవంతుడి పాదాలను ఆశ్రయించండి, ఎట్టి పరిస్థితులు భగవంతుడి పాదాలను విడిచిపెట్టద్దు. భగవంతుడి పాదాల దగ్గర మోక్షం ఉండదు. మీకు కావలసిన శాంతి, మీకు కావలసిన ఆనందం అంతా కూడా భగవంతుడి పాదాల దగ్గరే ఉంది. ఆయనకి అసలు ఆయన డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమీ లేదు. అల్లా మలిక్ అన్నమాట షిర్డీ సాయిబాబా. అల్లా మలిక్ అల్లా, మనం ఈస్టర్న్ అంటాం, ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్స్ ఏమో యెహోవా అంటారు. అల్లా మలిక్ అంటే అల్లా ఇది గ్రేట్. భగవంతుని సృష్టిలో ఎవరు భగవంతుడితో సమానమైనవాడు? కానీ భగవంతుడు అక్కడే గ్రేట్, భగవంతుడితో సమానమైనవాడు ఈ సృష్టిలో ఎవరు లేడు. ఒకవేళ మీకు ఏదైనా మంచి జరుగుతుంటే, మీకు ఎప్పుడైనా జ్ఞానం వస్తే, ఎవరి మీకు మంచి, అదంటే భగవంతుడి ప్రసాదమే. భగవంతుడి యొక్క దయ లేకుండా, భగవంతుడి యొక్క ప్రసాదం లేకుండా ఏమీ రాదు మీకు. భగవంతుడు చేయకుండా మీకేమీ రాదు. ఒకవేళ జ్ఞానం వస్తే, మీకు ఏదైనా మంచి కలిగితే, ఒకవేళ మీరు ధనవంతులైతే, మీరు బాగా విద్యావంతులైతే, భగవంతుడి దయ లేకుండా మీకు అది రాలేదు. కాబట్టి ఈశ్వరుడి పట్ల ప్రత్యేకత కలిగింది. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవాడు అంటూ ఉంటే, మహాత్ముడు అంటూ ఉంటే, అల్లా మాది అల్లా ఒక్కడ మాత్రమే, ఈశ్వరుడు ఒక్కడ మాత్రమే. అల్లా మలిక్ అల్లా ఇస్ గ్రేట్, ఈశ్వరుడు గ్రేట్, యెహోవా ఇస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. అంటే మీకు ఏమైనా భగవంతుడి దైవలు ఏమైనా గిఫ్ట్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఏమైనా ఒక విభూతి వచ్చింది అనుకోండి, లేదా ఐశ్వర్యంతో అయ్యారనుకోండి, భగవంతుడి ప్రసాదం మీకు గొప్ప కాదండి. ఐశ్వర్యాన్ని చూసి మీరు భగవంతుని మరిచిపోతే భాలోకంలోకి పోతారు, సంసార మార్గంలోకి పోతారు. అక్కడ సంసార మార్గం అంటే జన్మించడం, మరణించడం, మాటమాటకి పుట్టడం, మాటమాటకి చనిపోవడం తప్పించి మీకు పని ఉండదు. మీకు అక్కడ సంసార మార్గం అంటే జన్మించడం, మరణించడం, మాటమాటకి పుట్టడం, మాటమాటకి చనిపోవడం తప్పించి నువ్వు పని ఉండదు. నీకు భగవంతుని పాదాలు నడిచిపెడచ్చు. మా అబ్బాయికి భగవద్గీత చెప్పండి. వినోబాగారు నేను అడిగాడు, ఎవరైనా పేరేంటి పేరు? జనం గారి బాధ్యత. గాంధీ గారు అనివాడు, నువ్వు నాకు ఐదో కొడుకు. ఈ రోజు ఒక రోజున భగవద్గీత చెప్తున్నాడు, అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక రోజున భగవద్గీత జనంలాల్ బజాజ్ గారి అబ్బాయికి వినోబాబు చెప్తున్నాడు. ఇంకా కవర్ వచ్చింది అండి దగ్గరికి, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి వినోబాబు గారికి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు ఒక కవర్, వినోబాబు గారికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కవర్ ఓపెన్ చేశారు వినోబాబు గారు. ఏమని చేశారు? ఓపెన్ చేసి చదివారు. తెర చూస్తే ఆ కవర్ ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ గారు రాశారు. ఆ కవర్లో ఏమని రాశారంటే, మహాత్మా గాంధీ గారు, ఈ దేశంలో నేను చాలా మందిని చూశాను, ఇలాంటి మహాత్ములు ఇంతవరకు నాకు కనిపించలేదని రాశారు. ఈ దేశంలో చాలా మందిని చూశాను వినోబా, నీలాంటి మహాత్ముని, నీలాంటి గొప్ప ఆత్మ గలవాణ్ణి, ఆ నీలో స్వార్థం ఎలా ఉంటుందో తెలియదు మనిషిని, ఎంతవరకు నేను ఈ భారతదేశంలో చూడలేదు అని రాశాడు. అందరూ దాని వినోబా గారు ఉత్తరం చదివారు. మొక్కల మొక్కలకి చింపేశారు ఆ కవరు. ఆ కాల్చి మొక్కల మొక్కలకు వినోబా గారు చింపేసి బయటపడేశారు. ఈ జమన్గారు బజాబు గారు అబ్బాయి అన్నారు, ఇదేమిటండి, మీ దగ్గర మేము భగవద్గీత నేర్చుకుంటున్నాం, మీరు పెద్దలు రాచడానికి మీకంటే పెద్ద ఆయన. గాంధీ గారు ఎవరైనా ఎవరికైనా ఉత్తరం రాస్తే ఇంట్లో దాచుకుంటున్నారు. గాంధీ గారు మాకు ఉత్తరం రాశారని ఈ చింపే సాధన పడే ఇదేం భగవద్గీత అండి, మీ భగవద్గీత మీరు చెవటం ఏంటి, మేము నేర్చుకోవటం ఏంటి, పద్ధతి ఏంటి అని అడిగారు. అంటే వినోబా చెప్తాడు, ఆ ఉత్తరం వ్యాప్తి పెట్టి నేను రోజు చదువుకుంటా అనుకుని నాకు అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. అదే గాంధీ గారు రాష్ట్రం ఏంటి, నీ అనుకునేవా, నేను భారతదేశంలో చూడలేదని రాశాడు. ఆ ఉత్తరం నేను రోజు చదువుకుంటాను, నేను గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, ఉన్నది ఓడుతుంది, నేను కష్టపడి సంపాదించిన దగ్గర ఉంటే అది పోతుంది, నాకు అహంకారం పెరిగి ప్రమాదం ఉండదు, రోజు చదువుతాను చేయించి ఇంట్లో అవతల పడుస్తాను. కానీ గాంధీ గారికి నా పట్ల ప్రేమ మీదకి మరిచిపోను అన్నాడు. ఉత్తరం అంటే చింపేశాను, కానీ గాంధీ గారికి నా మీద ఉన్న ప్రేమ మట్టికి నేను మర్చిపోను. అది అక్కడ ప్రేమ ముఖ్యం, ఎఫెక్షన్ ముఖ్యం, ఈ కార్డు ముఖ్యం. అది ఎందుకు చింపేశానంటే గాంధీ గారి మీద గౌరవం లేక కాదు, అది నేను చదువుకుంటాను, నా గర్వం పెరిగే అవకాశం ఉంది, చింప అవతల పడేశాను. గాడ్ ఇస్ గ్రేట్. అలా మలిక్ గాడ్ ఇస్ గ్రేట్. డ్యూటీ ఇస్ డివైన్. మన మనస్సు, మన ఇంద్రియాలు బాహ్య ముఖాలను పరిగెడతాయి. బాబా ఏమని చెప్పాడంటే, విషయాలు ముందు ఇంద్రియాల్లోకి రావు, మనసులోకి వస్తాయి. సినిమా చూడాలని చెంతల ముందు ఇంద్రియాలు కళ్ళకు రాదు, కళ్ళకు ఆహారం రూపం. చెవికి ఆహారం శబ్దం, నాలికి ఆహారం రుచి, ముక్కుకి ఆహారం స్మెల్, సెంతు. ఒక ఇంద్రియానికి ఒక ఆహారం కావాలి. ఇప్పుడు మనకి ఈ సినిమా చూడాలనుకోండి, సినిమా చూడాలి. ఇదే బాబా చెప్పింది, బాగా అర్థం చేసుకోండి. సినిమా చూడాలనే తలంపు కళ్ళకు రాదు, కళ్ళే చూస్తే సినిమా. కానీ ఆ తలంపు ఎవరికి వస్తుంది? మనస్సుకు వస్తుంది. మనస్సుకి తలంపు వస్తుంది, కన్ను సినిమా చూస్తుంది. అంతేకాని మనస్సుకి తలంపు రాకుండా కన్ను పనిచేయదు, కన్ను పనిచేయదు. అంతేకాని నువ్వు మనస్సుని నిరంతరము ఈశ్వరుని స్మరించుకుంటాంటే, అల్లాను స్మరించుకుంటాంటే, అల్లాని ధ్యానం చేసుకుంటాంటే, ఈ ఇంద్రియాలకు సంబంధించిన తలంపు రాకపోతాం. అంటే ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి అలవాటు తగ్గిపోతుంది దానికి. ఎప్పుడు నిరంతరము ధ్యానము చేస్తుంటే, జపము చేస్తుంటే, భగవంతుని నిరంతరం స్మరించుకుంటాంటే, భగవంతుని నిరంతరము నువ్వు స్మరించుకుంటానంటే, మోక్ష ప్రదాత, శాంతి ప్రదాత, అంతర్యామి, అంతర్యామి. మన క్షేమం కోరేవాడు భగవంతుడి కంటే ఎక్కువ ఎవడం లేరు. మన క్షేమం కోరేవాడని ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఆయనకి తెలియకుండా ఏది జరగదో, జరగటానికి వీలు లేదు. ఆ ఈశ్వరుడు మనకి బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. ప్రపంచాన్ని సృష్టించి భగవంతుడు పారిపోలేదు. భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించున్నాడు, జీవకోట్లో అంతర్యామిగా ఉన్నాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడా, నేను చూడంటూ లేదు. కానీ నీకు భక్తి లేకపోతే దొరకడం వల్ల అర్జున అన్నాడు. అది మనస్సు అంటే విషయాల ముందు మనస్సులోకి వస్తాయి. ఎక్కడ వస్తాయి తలంపులు? ఎక్కడ వస్తాయి? మనస్సులో వస్తాయి. ఆ తలంపులు మనస్సులోకి వచ్చాక ఇంద్రియాల ద్వారా బయటికి వెళతాయి, అప్పుడు బాహ్యలోకం అవుతుంది. అది నిరంతరము భగవంతుని స్మరించుకోవటం వల్ల, భగవంతుని జపించటం వల్ల, ఆయన పాదాలను ఆరాధించటం వల్ల, నిరంతరం నీ మనస్సుని, నీ బుద్ధిని భగవంతుని సమాయత్వం తెలియటం వల్ల నీకు విషయచింతన తగ్గిపోతుంది. అంటే నీకు భగవంతుని చింతన పెరుగుతుంటే విషయ చింతన తగ్గిపోతుంది. ఎప్పుడైతే విషయ చింతన తగ్గిపోతుందో నీకు పునర్జన్మలు తగ్గిపోతాయి. విషయాలు, విషయాన్ని చింతించడమే నీకు పునర్జన్మలు వస్తున్నాయి. అయ్యా విషయాన్ని చింతించడం వల్ల నీకు పునర్జన్మలు వస్తున్నాయి. ఈ అహంకారానికి చావు పుట్టికెళ్ళి అహంకారానికి లోప చైతన్యానికి పుట్టికి ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు అదై ఉన్నావు, నువ్వు అదే విన్నావు. దాని తాలూకు అనుభవం, దాని తాలూకు అనుభవం తీసుకొచ్చేవాడే గురువు చేసే పని. నేను కొన్ని చమత్కారాలు మీకు చేస్తున్నాను, కొన్ని మహిమలు మీకు నేను చేసి చూపిస్తున్నాను. గమ్యం అది కాదు. మీకు భగవంతుని వాడు ఉన్నాడని ఒక విశ్వాసం పెంచడానికి, భగవంతుని మిమ్మల్ని ఐక్యం చేయడానికి చేసే పనులు. కానీ కేవలం చమత్కారాల కోసం చమత్కారాలు చేయటం లేదు. సంతృప్తికర వాడే భాగ్యవంతుడు. ఎవరికైతే తృప్తి లేదు వాడు ధనవంతుడు కాదు, తృప్తి ఉన్నవాడే ధనవంతుడు. కొంతమందికి సంతృప్తి అనేది ఎలా ఉంటుందో తెలియదు. వాడి భగవంతుడు వాడు కేటాయించిందే వస్తున్నా వాడుకి, అంతకంటే వాడు ఆశించిన రాదు. వాడు తృప్తి పడాలి. అక్కడ తృప్తి రాకపోతే భగవంతుడు పెట్టాడు గౌరవం లేదని అర్థం. అంటే భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తేనే మనకు మోక్షం వస్తుంది. భగవంతుడు మాట్లాడిన గౌరవం కలిగి ఉండాలి. బాబా చెప్పాడు, ఇప్పుడు మీకు ఇంటికాడ ఏ చిల్లర చిల్లర సమస్యలు ఉంటాయి, మీకు ఇంటికాడ ఏదో చిల్లర సమస్య, అత్తకు వాళ్ళ అత్తకు వాళ్ళ గొడవ, లేకపోతే మీ ఇంట్లో కూడా ఆర్థికమైన ఇబ్బంది ఏ ఉంటా ఉంటుంది, ఇంటికాడ ఏదో కుటుంబ యోగ్యంలో సమస్యలు ఉంటా ఉంటాయి. ఆ సమస్యల గురించి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సమస్యల గురించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దని చెప్పాడు. మీరు ప్రతి చిన్న విషయానికి ఉద్వేగపడతాంటే, ప్రతి చిన్న విషయానికి మీరు అశాన్ని తెచ్చుకుంటాంటే, ఇంకా మోక్ష మార్గం తప్పిపోతారు. ఆత్మ మార్గం, ఆత్మకెళ్ళి ఆత్మజ్ఞాన సముపాధిని విడిచిపెట్టేస్తారు. జీవితంలో ఏది పొందారో, ఏది పొందడం కోసం మనకి శరీరం వచ్చిందో అది మర్చిపోతారు. అంటే మీ చిన్న విషయాలకి నాలుగు యశం ఏదైతే ముఖ్యం కాదో, ఏదైతే ప్రబలం కాదో, దేనికైతే ప్రాముఖ్యత చెప్పాలో, మీరు చిల్లర విషయాల్లో కొట్టుకుపోతామంటే, మాట మాటికి ఉద్వేగపడతాంటే, మాట మాటికి చెంటు తెచ్చుకుంటాంటే, లైఫ్ లైఫ్లో ఎస్సెన్స్ ఏది, జీవితంలో ఏది పొందాలి, జీవితంలో ఏది సాధించాలి, దానికి మీరు దూరం అయిపోతారు. అంటే చిల్లర చిల్లర గొడవల గురించి, చిల్లర చిల్లర విషయాల గురించి, మీ ఇంట్లోనే చిన్న చిన్న సమస్యల గురించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు, మీ జన్మను పాడు చేసుకోవద్దు ఈ చిల్లర చిల్లర విషయాల గురించి. అంటే మీ శాలకులు ఎలా ఉండాలంటే, సామర్థ్యంగా ఉండకూడదు, సామర్థ్యంగా ఉండకూడదు. అసలు మీకు మామూలుగా అది మీకు తగిన భగవంతుడి చింతన చేయటానికి, ఆ భగవద్గర్భం పొందటానికి మీరు నిరంతరం కృషి వెళ్ళి ఉండాలి. ఈ విషయ చింతన మీకు అసలు టైమే దొరకకూడదు.
మంచి సోమరితనంగా జీవితం గడపొద్దు. అంటే బాబా చెప్పేది ఏంటంటే మీరు భగవంతుడి మాటలో చేతలో మనస్సులో అంటే భగవంతుడి యొక్క చింతనే ఉండాలి. మీకు మాట్లాడితే భగవంతుని గురించి, చింతిస్తే భగవంతుని గురించి, వింటే భగవంతుని గురించి. ఆయనకు భగవంతుని పొందాలనేది కాంక్ష తప్పించి మిగతా విషయాలు మీకేమి ఉండకూడదు. ఇంకా భగవధర్మం పొందడానికి సోమరితనం కూడా పనికిరాదు. అంటే బద్ధకస్తులకి బలహీనులకి సోమరితనంగా ఉండేవాళ్ళకి భగవధర్మం కలగదని కఠోపనిషత్తు చెప్పండి. ఏ వయసులో పోయి ఆ వయసులో చేసుకోవాలి బాబా చెప్పాడు. ఏ వయసులో పోయి ఆ వయసులో చేసుకోవాలి. కొంతమంది భగవంతుని ముసలితనం వచ్చాక భగవంతుని నేను స్మరించుకుందాం అనుకుంటారు. ముసలితనం వచ్చాక మీరు భగవంతుని స్మరిస్తారు? అంటే నీ శరీరం ఎప్పుడు దేనికి పనికిరానప్పుడు, సంసారానికి పనికిరానప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ వలకాయలకు పోతే బాగుందనుకున్నప్పుడు నీకు భగవంతుడు కాయలు అడుగుతున్నాడు బాబా. అంటే నీ శరీరం సంసారానికి పనికిరేపుడు కావాలన్నమాట నీకు భగవంతుడు. సంవత్సరానికి పనికొచ్చినప్పుడు సంసారం చేసుకుని ఇంకా మంచం పెట్టాక ఇంటికి పనికిరాక నీళ్ళు ఇంటి వీళ్ళు వలకాట్లోకి వెళ్ళిపోతే బాగుందని ఇంట్లో అనుకున్నప్పుడు నీకు భగవంతుడు కావాలా? అంటే బాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ. అంటే ఏ వయసులో ఏ వయసులో పని మీరు ఆ వయసులో కూడా మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని విధాలు మీకు సంపద ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అది బాబా చెప్పింది. శంకరాచార్య వారు బలిగోళ్ళ శ్లోకాలు అంతిక రాశాడు. ఏదే మూలమతే బజ గోవిందం గోవిందం బజ గోవిందం ఆచార్య స్వామి వారు నేను గురించి చెప్తారంటే సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు ఏమి రాశాడండి సంస్కృత భాష శంకరాచార్య వారు అంటారు. అంటే జీడిపాఠం ఎలా తిప్పుతాడో సంస్కృత భాష ఎలా తిప్పారట ఆచార్య వారి బజగోవిన శ్లోకం. అంటే బజగోవిన శ్లోకాలు కామనకి ఇష్టం, పండితులకు ఇష్టం. గోవిందం 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 బజ గోవిందం. ఆ బజగోవిందం ఏ సందర్భంలో చెప్తారంటే ఆచార్య వారు స్నానం చేసి ఇంటికి వెళుతున్నారు. వాడు బాగా ముసలివాడు అయిపోయాడు. అప్పుడే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి వాడికి. వాడు అడిగిన వాడు కూర్చుంటున్నాడు. వాడు అడిగిన వాడు కూర్చుని పాడిని వ్యాకరణ సత్యాలు బట్టి పడుతున్నాడు. వాడు 80 ఏళ్ళు వచ్చి ఊరించి చదవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాడిని రాసిన సంస్కృతంలో వ్యాకరణ సత్యాలు గ్రామర్ బట్టి పడుతున్నాడు. అడిగిన కూర్చుని 80 ఏళ్ళు వచ్చినాడు బట్టి పడుతున్నాడు మరిపొచ్చేస్తాను, బట్టి పడుతున్నాడు మరిపొచ్చేస్తాను. ఆచార్య వారు స్నానం చేసి ఇంటికి వెళుతున్నారు. అంటే ఇంటికంటే మకంలో మఠానికి కడుతున్నారు. ఎందుకంటే ముసలవాణి చూసి జాలి వేసింది వీడికి. ఇక మీరు బాగా అర్థం చేసుకున్నా, ముసలవాణి చూసి ఆచార్య వారికి జాలి వేసింది. జాలి వేసి ఆడు అడిగిన పెట్టి పూర్వం అడుగులుంది కదా, వెళ్ళక అడుగులుండి. ఆడు అడిగిన పెట్టినాడు, వ్యాకరణం చదువుతున్నాడు. ఆచార్యుల వారికి ఆడి మీరు భయం కలిగారు. మహాజ్ఞానులు మహాగురువులు ఆచార్య పురుషులు వాళ్ళ కోపం కూడా అనుగ్రహమే. వాళ్ళు చెప్పిన కోపం వచ్చినాడు అది కూడా అనుగ్రహమే. వాళ్ళ కోపం కూడా దయ్యాయి. ఆ ముసలవారి దగ్గరికి వెళ్తాడు. ఏమిటో అయ్యా నీకు వయసు ఎంత ఉంది ఇప్పుడు? నీ వయసు చూస్తుంటే 80 సంవత్సరాల వయసులో నువ్వు కనిపిస్తున్నావు. ఈ వయసులో గోవిందని స్మరించుకోవాలి, గోవిందని స్మరించుకుని నువ్వు మోక్షాన్ని పొందాలి. ఈ వయసుది ఈ వ్యాకరణ సత్యాలు బట్టి పడుతుంటే కాలేజీ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ వ్యాకరణ సత్యాలు బట్టి పడతారు. బళ్ళు చదువుకుని పిల్లలు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు బట్టి పడతారు. నువ్వు చావటానికి సిద్ధంగా ఉన్నావు, వాళ్ళకాడ రమ్మంటాను, ఊరు పొమ్మంటాను. నువ్వు గోవిందని భజించుకో, భగవంతుని స్మరించుకో, భగవంతుని స్మరించుకుని తరించువయ్యా అని అన్నాడు మామూలుగా ఆచార్యుల వారు. అవుట్ ఆఫ్ కన్ఫ్యూషన్ దైవల్లే ఆ ముసలివాడు నేను దైవల్లే చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఈ పాణిని వ్యాకరణ సోత్రాలు ఈ వయసులో నువ్వు చేసి ఈ పని కాదు. వయసులో ఉండగా నువ్వు చదువుకున్న రోజుగా చేయొచ్చు. ఈ వయసులో నువ్వు ఏ వయసుకి సంబంధించిన పని ఆ వయసులో చేసుకోవాలి. ఈ వయసులో వాళ్ళు చేసే పని కాదు నువ్వయ్యా. నువ్వు మధ్య వయసులో ఎలాగో చేయలేదు. నువ్వు భగవంతుడి యొక్క ప్రార్థన ముసలితనం వచ్చే కూడా భగవంతుడి వైపు నువ్వు మనస్సు మరటం లేదు, వ్యాకరణ సోత్రాలు ఉంది. సత్పురుషుడు సహవాసం చేయు, సజ్జన సంరక్షణ చెయ్యి. చేయగా చేయగా నీకు నిర్మోహత్వం వస్తుంది, మోసం పోతుంది. అదటండి, సత్పురుషుడు సహవాసం చేయటం వల్ల మనకు లోకం మీద ఉన్న మోసం తగ్గిపోతుంది. వచ్చింది లోకం మీద ఎప్పుడైతే నీకు మోహం తగ్గిపోయిందో, నీకేమొస్తున్న మోహం ఎప్పుడైతే పోయిందో అశాంతి పోతుంది. మోహం ఉన్నవాడికి దుఃఖం, మోహం ఉన్నవాడికి అశాంతి, మోహం ఉన్నవాడికి ఇప్పుడు జరగదు, మోహం ఉన్నవాడికి రోదన. నువ్వు సత్పురుషుడు సహవాసం చేయటం వల్ల, సజ్జన సాంగత్యం చేయటం వల్ల నీకు లోకం మీద ఉన్న మోహం తగ్గుతుంది అయ్యా. లోకం మీద ఎప్పుడైతే మోహం తగ్గిందో నీకు స్థిరబుద్ధి వస్తుంది. నీకు ఎప్పుడైతే స్థిరబుద్ధి వచ్చినప్పుడు జీవన్ముక్తులు అవుతావు. నీకు ఏదైనా కలిగి ఉంటే అగత వాళ్ళు పెట్టుకో, భగవద్గీత చదువుకో. నీడుకుండా గంగా నది ఉంది, పైగా నీ స్వగ్రామ స్త్రీ మీద గంగా కొందా ఆ నీళ్లు పానం చెయ్యి. జీవజనని పట్ల సహృదయం కలిగి ఉండు. వాడికి ఏదైనా నువ్వు సేవ చేయగలిగితే సేవ చెయ్యి. అంటే ఇంతవరకు వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో త్యాగి కానీ వాడు జ్ఞాని కాలేదు. అది బాబా ఏం చెప్తున్నాడంటే నీకు అన్ని విధాలా బాగున్నప్పుడేమో లోకానికి లోక విషయాలకి నీ మనస్సు నీ మనోదేహమైన లోక విషయాలకి నువ్వు చేసి ఎప్పుడో ముసలితనం వచ్చాక చేస్తావంటే అవి ఎలా కూడా నువ్వు ఎప్పుడు కూడా చదవ ఎప్పుడు నిరంతరము నీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే భగవంతుని పొందడానికి నీ కాలాన్ని సద్వినియోగం చేసుకునే బాబా చెప్తూ ఉండేవారు. అంతా మనస్సే పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, ధర్మాన్ని ఆచరించండి. ధర్మాన్ని ఆచరించడం గమ్యం అని కాదు, ధర్మాన్ని ఒక ఉద్యంగా పనిచేస్తుంది. మనం ఈ పక్కన సంసారంలో ఉన్నాం, ఆ పక్కన మోక్షం ఉందనుకోండి. ఈ నది అవతల సంసారం ఉందనుకోండి, నది అవతల మోక్షం ఉందనుకోండి. ధర్మాన్ని ఆచరించడం ఉద్యోగించిన పనిచేస్తుంది. ధర్మాన్ని ధర్మమే అక్కడ లక్ష్యం కాదు, ధర్మమే గమ్యం కాదు. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఈ వద్ద నుంచి ఆ వద్ది కలితం, అదే మోక్షం. సదాచారం విడిచిపెట్టద్దు, శత్రుత్వాలు పెట్టుకోవద్దు అని చెప్పాడు బాబు. మేము ఎవరైనా విమర్శించవచ్చు, శత్రుత్వాలు మటుకు మీరు పెట్టుకోవద్దు. ఆ శత్రుత్వాలు పెట్టుకుంటూ రాబోయే జన్మలో కూడా శత్రుత్వం కంటిన్యూ అవుతుంది. శత్రుత్వాలు ఎవరితో మీరు పెట్టుకోవద్దు, సత్పురుషుని విడిచిపెట్టకండి, శత్రుత్వాలు పెట్టుకోవద్దు. స్వసాంగత్యం సద్వస్తువును తెలుసుకోవడానికి సహాయ సహకారములు అందిస్తుంది. అంతేకాదు మీలోని ముముక్షత్వం పెంచుతుంది, మీలోని జిజ్ఞాస పెంచుతుంది. శత్రుత్వాలు ఎవరితోటి పెట్టుకోవద్దు. బాబా ఒకసారి ఒక్క తీసుకుంటున్నాడు, ఒక్క దాని ఏదో అంటారు, పొగ పొగ తీసుకుంటాడు. వాడు పూర్వజన్మలో అక్కడ పేచీడి పడ్డాడు. పూర్వజన్మలో ఆడు రెండు మూడు జన్మల నుంచి శత్రువుల కింద వస్తున్నాడు. ఈ జన్మలో ఏమి, అక్కడ ఎవరు పావు కింద పుట్టాడు, వాడు కప్ప కింద పుట్టాడు. ఓ భక్తుడు వచ్చి బాబా 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 అక్కడ పాము ఒకటి కప్పను తినేస్తుంది, పాము ఒకటి కప్పను తింటుంది. ఆ కప్ప పెద్ద కప్పగా ఉంది, పాము పెద్దదే, కానీ ఆ కప్పను నిండలేకపోతుంది. పాము నిండటానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పాడు, బాబాతో చెప్పాడు. బాబా పొగ పొగ తీసుకుంటున్నారు, బాబా పొగ రాసుకుంటున్నారు పొగ. రే ఆయన కప్పని నిండలేమని రాని అన్నాడు బాబా. ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఎక్కడ జరుగుతాం, పాము ఎక్కడ ఉంది, కప్ప ఉంది అన్నాడు. బాబా మీరు వెళ్ళకండి, బాబా మీరు వెళ్ళకండి, పెద్ద పాము, ఆ పాము నా మీద వచ్చేస్తుంది, అంత పొగలుగా ఉండదు పాము, చాలా పొగలబోతుంది, మనం వెళ్ళొద్దు అంటాం. ఎవరో చూద్దాం కదా. వాళ్ళు పూర్వజన్మ వాళ్ళు పేర్లు పెట్టాడు. వాళ్ళు ఏ వేరప్ప, ఏ సత్తప్ప, ఎవరో ఉన్నారు, ఏమో వేరప్పగాడా, మీరు నాలుగో జన్మ మీ శత్రుత్వం ఎలా ఎన్నాళ్ళు ఉంటారు, మీరు ఎన్నాళ్ళు కోర్టులు తిరిగించారు, మీరు పూర్వజన్మలో కోర్టులు తిరిగారు తిరిగారు, మీ కాళ్ళు అరిగిపోయి ఈ జన్మలో మీరు ఒక పాము కింద పుట్టాడు, ఒక కప్ప కింద పుట్టాడు, ఏ వేరప్ప, మీకు ఎంతకాలం నేను చెప్పేది, ఎన్నాళ్ళు పాముల కింద పడతావు, ఇంక నీకు పుట్టడానికి పడా, ఇంక నీకు మానవ జన్మ అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదా అని చిట్టిపోశాడు. పావని చెట్లు వేరప్పని తిట్టాడు. పౌరుజన్మడి పేరు వేరప్ప అంట. వీడెవరు చెప్పండి, ఎవరు కప్పగాడు, ఈ కప్పగాడు నీకు బుద్ధి లేదరే, నువ్వు ఇలా ఎన్నాళ్ళు చచ్చినట్టుగా పెట్టుకుంటా, ఇద్దరిని పట్టుకు తిట్టేశాడు. ఒకటి పాన ఏం చేసిన కప్ప నుంచి పెట్టేసి ఆ పక్క నీరుంటే నీటిలో వెళ్ళి పడిపోయింది. ఈ కప్ప ఏమో చెట్టు వాడు, ఆ పక్కన చెట్టు ఉంటే ఫారెస్ట్ లో ఈ కప్ప పరిగెట్టుకుంది. అప్పుడు చెప్పాడు మూడు జన్మలను చెప్పాడు, ఆ ముగ్గురు మూడు జన్మలు నాలుగో జన్మలు ఎలా ఏడుస్తున్నారు, ఏమైనటువంటి ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు అని కొన్ని చెప్పి భక్తులు చెప్పాడు. మీరు ప్రతి వారితో చెట్టు పెట్టుకుంటే మీరు కూడా ఇలాగే తయారవుతారు. అంటే బాబా చెప్పింది ఏంటంటే, ఎవరితోటైనా మనం శత్రుత్వ కారణమైనా శత్రుత్వం పెట్టుకోవద్దని, దాని వినొచ్చు మనం బాహ్యమకానికి వచ్చేస్తే పాడైపోతాం. సత్యానుషునికి అంటే సత్యానుభవం పొందటానికి అంటే బైబిల్లో కూడా చెప్పారు కదా, ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షుడ్ మేక్ యూ ఫ్రీ. మనం సత్యం తెలుసుకోకపోతే స్వేచ్ఛ లేదు, సత్యం తెలుసుకోకుండా స్వాతంత్రం లేదు, సత్యం తెలియకపోతే శాంతి లేదు. భగవాన్ చెప్పాడు, నువ్వు కాని దాంతో నువ్వు తాదాత్మ్యం విడిచిపెట్టినంత కాలం నీకు పునర్జన్మలు వస్తూ ఉంటాయి. మనం కాని దాంతో తాదాత్మ్యం ఎంతకాలానికి విడిచిపెట్టాం, అంతకాలం వారు ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, వారు ఎంత అధికారులు ఉన్నా అశాంతి అంటే ఆడుతూ ఉంటాం. మన హృదయంలో ఒక నిజమండి, నువ్వు శరీరంతో మన మనస్సుతోటి మన ఇంద్రియాలతో ఎలా తాదాత్మ్యం ఉందో అలాగే నీ హృదయంలో నిజంతో నీకు తాదాత్మ్యం వచ్చే వరకు నేను పునర్జన్మ విడిచిపెట్టడం, అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. ఒకసారి త్రైలంగ స్వామిని అడిగారు, ఒక భగవంతుడు ఉన్నాడనుకోండి, ఉంటే వాడిని ఎందుకు గౌరవించాలని, ఎందుకు ప్రేమించాలని కాశీలో అడిగారు. త్రైలంగ స్వామి 300 సంవత్సరాల శరీరంలో ఉన్నాడు. ఒకవేళ భగవంతుడు అంటూ లేకపోతే ఇబ్బంది లేదు, ఉన్నాడనుకోండి, ఉంటే వాడిని ఎందుకు గౌరవించాలి, ఆయన ఎందుకు ప్రేమించాలి, ప్రేమించాలని భగవంతుని గౌరవించాలా అన్నాడు. ఏదో నీ అమ్మని నీ బాబుని నువ్వు గౌరవించేప్పుడు దేవుణ్ణి గౌరవించకుండా ఉంటావు అన్నాడు త్రైలంగ స్వామి. నీ అమ్మకి అన్నాడు, నీ బాబుకి బాబు మొత్తం జీవకోట అంటే ఆయుధం నుంచి వచ్చింది. నీ అమ్మని ఎంత గౌరవిస్తున్నావు, నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు, నీ అమ్మని నీ బాబుని గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించవా, గురువుని గౌరవించవా, నీ అమ్మని ఎంత గౌరవిస్తావు, నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు, అంటే నువ్వు గౌరవించాలి ఇష్టాన్ని అన్నాడు తేడంగ స్వామి. ఎంత గౌరవించాలో అడుగుతావా, నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు, నీ అమ్మని ఎంత గౌరవిస్తున్నావు, ఈ జీవకోట అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జీవకోటంతో సర్వేశ్వరులు వచ్చింది, ఈ జీవకోటంతో ఈ జీవకోటకి యజమాని ఎవరు, ఈ జీవకోటకి భర్త ఎవరు, ఈ జీవకోట అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పంచభూతాలని ఎవరు సృజించారు, నీ అన్న ఎక్కడి నుంచి వచ్చింది, నీ బాబు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి కారణం ఇవ్వరు. ఏమైనా గౌరవించేప్పుడు నీ అమ్మని నీ బాబుని సృష్టించిన ఈశ్వరుడు ఏంటి, నీకు గౌరవం అక్కర్లేదా, భక్తి అక్కర్లేదురా, నీకు బుద్ధి లేదా, భగవంతుడు ఒకవేళ ఉన్నారనుకోని ఉంటే ఎలా తెలుసుకోవడం తైలంగ స్వామిని అడిగాడు. అప్పుడు తైలంగ స్వామి నిన్ను నిన్ను ఎలా తెలుసుకుంటున్నావు, అలాగే భగవంతుని తెలుసుకోవటం, నువ్వు ఎవరో నీకు తెలిస్తే భగవంతుడు కూడా నేను తెలియబడతాడు. భగవంతుని తెలుసుకోవడానికి ఏమి లేదు, నేను తెలుసుకోవడానికి భగవంతుని తెలుసుకోవటం. వీడు ఏమంటున్నాడంటే నాకు మోక్షం కావాలంటే ఈడ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, నాకు మోక్షం కావాలంటే ఈడ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, సాధన చేసుకోవాలని అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నాడంటే కర్మ చేయకుండా జీవితాన్ని సన్నివేశం చక్కర్లేదు, నీ పని ఏదో నువ్వు చేసుకో, భగవంతుడు నీకు కేటాయించిన పని నువ్వు చేసుకో, పని దొంగలు అవ్వకూడదు. ఏదైనా మనం చేయవలసిన జీవితం మనం విడిచి చేయకుండా విడిచిపెట్టేసాం అనుకోండి, భగవంతుని మళ్ళీ జన్మలు ఆ పని మనం చేస్తాడు. ఇప్పుడు మనం చేయవలసిన ధర్మం మనం చేయకుండా వదిలేసామనుకోండి, మళ్ళీ పది మృతికాలు పెట్టి ఆ పని మన చేత వచ్చి జన్మలో చేస్తాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఏ పని అయితే నీకు నియమించాడు అది అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, హితవుగా చెయ్యి. అంటే నువ్వేం సన్నిహితం చక్కర్లేదు, మనం విడిచిపెట్టవలసిన వ్యక్తి భావన అహంభావన మనం విడిచిపెట్టవలసింది. అదే కానీ బట్టలు కానీ బట్టలు మార్చుకోవడం కాదు, ఒకవేళ మనకంటే ఎక్కువ సన్యాసులకు అహంభావన ఉండొచ్చు, అలాగే మోక్షం రాదు. ఈ గృహస్థాశ్రంలో ఉన్నావా, నువ్వు సన్యాసాశ్రంలో ఉన్నది మోక్షం కాదు. నీ ఆశ్రమంలో ఉన్నా నువ్వు విడిచిపెట్టవలసి నువ్వు విడిచిపెట్టాడు, అంటే రాంగ్ థింకింగ్ గురించి నువ్వు దూరంగా ఉండాలి. అదే కానీ బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం అది రైట్ థింకింగ్ రైట్ యాక్షన్, రైట్ థింకింగ్ రైట్ యాక్షన్ అది విడిచిపెట్టకు, ఎప్పుడు చేస్తా పోద్దు. తర్వాత ఇంకోటి మనం పని చేసినప్పుడు తెలివిగా పనిచేయాలి, వివేకంగా పనిచేయాలి. ఏదైనా పని చేస్తున్నా అనుకోండి వివేకంగా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. మనం ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా నేను కోపంగా ఉందనుకోండి, ఒకసారి రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిపోతే రియాక్ట్ నుంచి పని చేయదు, మళ్ళీ నీకు పాపం తెచ్చి పెడుతుంది. ఇది బాధ, నువ్వు నీ తెలివి ద్వారా పనిచేయి, నువ్వు వివేకం ద్వారా పనిచేయి, రియాక్ట్ అయ్యి పని చేయొద్దు. రియాక్ట్ అయ్యేది నువ్వు పని చేయడం మొదలు పెడితే నువ్వు మంచి చేస్తున్నట్టు అనిపించే చెడ్డకు దారి తీయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు శాంతిగా పనిచేయి, ఉద్వేగంగా పనిచేయొద్దని. నువ్వు చేసే పని కూడా శాంతిగా చేయాలి, ఉద్వేగంగా ఇమోషనల్గా చేయకూడదని. అది నువ్వు కోడలని మన దగ్గర విమర్శించి మనకు ఇంకా అనుకోని మాట వస్తుంది. విమర్శించిందని ఏ ఉద్వేగపడితే ఉద్వేగంలో చేయడం చేసేయకండి. మన వల్ల ఏమవుతుందంటే నీ మనసు చిక్కబడిపోతుంది, ఏదైతే పోగొట్టుకోవడానికి భయపడిపోతుంది. అంటే భగవద్గీత పొందడానికి ఏదైతే అడ్డస్తుందో అది పెరిగినట్టు అవుతుంది, ఉద్వేగంగా పనిచేస్తుంటే. అని కూల్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి. మనం చేసే పని వివేకవంతంగా ఉండాలి, కానీ ఉద్వేగపడి పని చేయకూడదు. అది ఉద్వేగంగా మనకి ఎప్పుడైనా ఉద్వేగం వచ్చినటువంటి మౌనంగా ఉంటాం మనిషి. ఈ రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, ఇదే నిన్ను నీ మనసులో దాటి ముఖాన్ని తీసుకొస్తాయి. అంటే వైష్ణవ సాంప్రదాయంగా ఏం చెప్తారంటే ఈ రాగద్వేషాల నుంచి విడుదల పొందడం కష్టం, కామక్రోధాల నుంచి నియంత్రణ విడుదల పొందడం కష్టం. ఆ నారాయణుడిని అంతర్యామిని భగవంతుని సేవించగా నువ్వు భగవంతుని ధ్యానించగా నీ మనసులో రాగద్వేషాలు వచ్చి మారుతాడు అని చెప్తాడు. ఆవు దూర పుట్టడానికి ఆ దూర మీదన్న మాయ ఆవు నాపుతుంది మనకు ఎలపడం, కానీ భగవంతుని దూర పుట్టగానే ఆవు తన ఆ దూర మీదన్న మాయ అంటే నాకేస్తుంది. అలా భగవంతుని స్మరించగా భగవంతు అనుభవం పొందడానికి ఏ అడ్డొస్తున్నాయని ఆయనకు తెలుసు. ఆ అడ్డొచ్చి ఉంది కూడా ఆయన నాపుతాడు అయ్యా అనుభవం నీకు కలగించడానికి అని వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. అంటే పవిత్రత లేని వాడికి పరమార్థం ఉండదు, ఎవరికైతే పవిత్రత లేదో వాడికి పరమార్థం ఉండదు, వాడికి జ్ఞానం కలగదు, వాడికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. పవిత్రులు కానీ వాడికి పరమ పవిత్రులకు మాత్రమే పరమార్థం అందుతుంది. మా ఎక్కడుంది మనస్సులోనే ఉంది, అజ్ఞానం ఎక్కడుంది మనస్సులోనే ఉంది, అశాంతి ఎక్కడుంది మనస్సులోనే ఉంది, అవిద్య ఎక్కడుంది మనస్సులోనే ఉంది. ఆ అమనస్క స్థితి పొందే వరకు మనోనాశనం అయ్యే వరకు నువ్వు ఏదిగా ఉన్నావు, నీ తెలుపులోకి రాదు. మనస్సే భయం, మనసే తలంపులు, మనసే ఇష్టం, మనసే అయిష్టం, మనసే కోరిక, మనసు భయమే. ఇదేంటి బాబా చెప్పాడు, నీకు ఎప్పుడు భయమేస్తాం అనుకోండి, మీరు చూసుకోండి. ఈ అహంకారానికి భంగం అయినప్పుడే నీ మమకారానికి భంగం కలిగినప్పుడు నీకు భయం వేస్తుంది, కానీ అహంకారం మమకారం లేనివాడికి భయం ఏంటి అన్నాడు బాబా. త్యాగూరు అంటాడు గీతాంజంలో, ఎక్కడ భయం లేవు తండ్రి నేను అక్కడికి నేర్కొడుకు అంటాడు. గీతాంజంలో ఏమంటాడు అంటే త్యాగూరు, ఎక్కడైతే భయం లేదు నేను అక్కడికి నేర్కొడుకు అంటే భయం ఎక్కడ ఉండదు, ఒక మోక్ష స్థితిలో భయం ఉండదు, ఒక జ్ఞానస్థితిలో భయం ఉండదు, ఒక అజ్ఞాన స్థితిలో భయం ఉండదు. నువ్వు ఎప్పుడు భయం వస్తుంది, ఇతరుల రూపాన్ని చింతించినప్పుడు, ఇతరుల నామాలు జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు నీకు భయం వస్తుంది. నువ్వు రూపచింతన నామచింత లేనప్పుడు నీకు భయం తెలుపండి. ఎక్కడ భయం లేదు అక్కడ మేలుకొలుపు నాని తండ్రి అని పేదరు చెప్పినప్పుడు భయం ఎక్కడ లేదు, మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆ మహాశాంతిలో భయం లేదు. అక్కడ వరకు జీవుని భయం వెంటాడుతూ ఉంటుంది. ద్వైతం ఉన్నప్పుడు జీవుణ్ణి దుఃఖం వెంటాడుతుంది, ద్వైత భావన ఉన్నప్పుడు దుఃఖం వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది. ఆ రెండు వెంటాడుతూనే ఉంటాయి. ఒక మోక్షమా అవయిస్తుంది, అప్పటి వరకు భయం వెంటాడుతూ ఉంటుంది. మోక్షం వచ్చే వరకు ఏదో రకమైన భయం జీవుడికి ఉంటుంది. అంటే ఇప్పుడు సన్యాసం అంటే ఇదేమంటున్నాడంటే నేను సన్యాసం తీసుకుంటానంటున్నాడు ఈ భక్తుడు. అంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు వేసుకుంటాడు దేవుడు బట్టలు. వీడు ఏమంటున్నాడంటే భగవాన్ ఏమంటున్నారంటే సన్యాసం అంటే ఏం లేదు అయ్యా, ఆ దేహగతమైన నేనని, ఆ నిద్ర నేనని, అంటే నువ్వు కానిదాన్ని విడిచిపెట్టాను సన్యాసం. ఇలా వాడితోటి మన కానిదానితో తాదాత్మ్యం తగ్గించుకోవాలి. భగవాన్ ఎంతో ఉండాలి. మనకి రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా గురువు అని, రైల్వే స్టేషన్ మాస్టర్ కరెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు సంతోషం ఉండదు, కరెక్షన్ తక్కువ ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. మన ఇంటికాడ పనులు కూడా అలాగే చేసుకోవాలి. కానీ డిటాచ్ అటాచ్మెంట్ అవసరం. ఒకటి అటాచ్మెంట్ ఉన్నది డిటాచ్డ్ గా ఉండాలని. అంటే పనికి జ్ఞానానికి విరోధం ఏం లేదు. అంటే మనం చేస్తున్న పని మన జ్ఞాన సముపార్జన కూడా సహకరించినట్టుగా ఉండాలి. పని పట్ల గౌరవంతో చెయ్యాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు అక్కడ మనస్సు ప్రధానం. అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే గీతలో, నువ్వు ఏ పని చేసినా యజ్ఞభావంతో పని చేయమని. యజ్ఞభావం అంటే స్వార్థరహితంగా పని చేయమని. నారాయణ అర్పణం. ఎవరైనా మనకి ఇస్తాంటే ఏదైనా వస్తువు ఇచ్చారనుకున్నది నారాయణుడు ఇస్తున్నట్టుగా భావించాలి. మనం ఎవరికైనా ఇస్తున్నాం అనుకున్నది నారాయణుడికి ఇస్తున్నట్టుగానే భావించాలి. అక్కడ వ్యక్తి ప్రధానం కాదు. అంటే నారాయణ స్వరూపం అంతా నారాయణ స్వరూపమే. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి నారాయణుడు ఇస్తున్నట్టుగానే మనం అనుకోవాలి. మన ఇతరులకు ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి అది కూడా అక్కడ నారాయణుడికే మనం ఇస్తున్నామని చెప్పాలి. అంటే ఆయన దానికే ఇస్తున్నాం. అంటే భగవంతుడిగా భగవంతుడికి ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాం, ఆ కలంపు పోతే సరిపోతుందని. భగవంతుడిగా భగవంతుడికి మనం ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాం, ఆ నేరుని తీసి ఒక పక్కన పెడుతున్నాం సరిపోతుంది. అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరమైనప్పుడు మాట్లాడు. సాధకుడు లక్షణం చెప్పాడు బాబా. సాధకుడు ఎలా ఉండాలంటే అవమానం ఎక్కడ జరిగిందనుకోండి సాధకుడికి అది సత్కారం కింద భావించాలట్లేదు, సన్మానాన్ని విషయం కింద భావించాలట్లేదు. అది సాధకుడి లక్షణం అవుతుంది. అంటే శ్రీదేవి సాయిబాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. కానీ నీకు ఏదైనా అవమానం జరిగిందనుకో అవమానాన్ని అమృతంతో సమానంగా తీసుకో. ఒక నీకు ఎక్కడైనా సత్కారం చేశారంటే ఇతని సత్కారాన్ని పొంగిపోకదు, విషయంతో సమానం. ఫలానం చోట నాకు ఇంత సత్కారం చేశారు, ఫలానం చోట ఇంత గౌరవం చేశారు, నువ్వు అస్తమానం అనుకుంటావు అనుకో, అది చివరికి విషపూరితుడు అవుతాడు, విషంతో సమానం. అవమానం ఏమో అమృతంతో సమానం. ఎవరికి? మనకు కాదు, సాధకులకి. సాధన చేసుకునే వాడికి సత్యాన్ని వేషపెడతాం. అవమానం అమృతంతో సమానం, సత్కారం విషంతో సమానం. అంటే నువ్వు నీ శాంతికి బయట నీ వ్యక్తుల మీద ఆధారపడక్కర్లేదు, బయట సంఘటనల మీద ఆధారపడక్కర్లేదు. సత్యాన్వేషకుడికి అయితే నీకు జిజ్ఞాస ఉంటే, మోక్షత్వం ఉంటే నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన ఆనందం లోపలంచే వస్తుంది. ఉన్నది ఆయనే, నడిపేవాడు ఆయనే, అన్ని ఆయనే, మంచి ఆయనే, చెడ్డ ఆయనే. మంచి ఆయనలో నుంచి వస్తుంది, చెడ్డ ఆయనలో నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో కూడా చెడ్డ జరుగుతుంది. అంటే చెడ్డ జరుగుతుందని భగవంతుడికి తెలియకుండా చెడ్డ జరగటం లేదు, దాని ప్రయోజనం కూడా లేదు అందుకని అది భక్తుడికి అందించాలి. ఈ చెడ్డనేది భగవంతుడు తెలియకుండా జరగటం లేదు, ఆ చెడ్డ వల్ల కూడా ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి ఆ చెడ్డ జరగటానికి ఎలా చేస్తున్నాడు భగవంతుడు. మన తెలివెక్కడే, భగవంతుడు తెలివెక్కడే. నువ్వు కేవలం దేహానికి పరిమితమై ఉంటాను. బ్రహ్మాండం, నీ బ్రహ్మాండంలో ఉన్న అండం అంతా భగవంతుడిలోంచి వచ్చింది, అదే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఈ భూమి ఒకటే కాదు, ఈ జీవకోట ఒకటే కాదు, ఇతర లోకాలు, ఈ ప్లానెట్స్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొత్తం అంతా కలిసి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో ఉన్న అందం భగవంతుని వచ్చింది, వాడే ఈశ్వరుడు, వాడే అల్లా. లోకం లోకంగా ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, గొప్పలు ఉంటాయి, తిప్పలు ఉంటాయి, ఎచ్చులు ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అది కాదు బాబా ఏం చెప్తున్నాడంటే, నువ్వు నోచూపు నేర్చుకో, అంతర్దృష్టి కావాలన్నట్టు. నీ మనస్సుకి అంతర్దృష్టి కలిగినప్పుడు నీ ఇంద్రియాలు కూడా అంతర్ముఖం అవుతాయి. మనస్సు అంతర్ముఖం అవ్వకుండా, ఇంద్రియాలు అంతర్ముఖం అవ్వకుండా శిష్యులు ఇంతవరకు ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదు. మనకి జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉన్నట్లయితే ఇష్టం. బాబా సిద్ధపురుషుడు అనే సందేహం లేదు, సిద్ధపురుషుడు. ఆయన ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఆయన నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే, సాధకుడుగా నటించేవాడు. మనం పాటలు పాడుతుండని పాటలు పాడేవాడు, మనం జపం చేస్తుంటే జపం చేసేవాడు, మనం దండ తిప్పుతుంటే దండ తిప్పేవాడు, మనం ఏడిస్తే ఏడ్చేవాడు, మన ఇంట్లో నవ్వితే నవ్వేవాడు. అది మహాశుద్ధపురుషు అయినప్పటికీ, మహాజ్ఞానం అయినప్పటికీ, శరీరం ఉన్నప్పటికీ, శరీర రహితులైనప్పటికీ, సర్వాంతర్యాన్ని అయినప్పటికీ, అంతా వ్యాపించినప్పటికీ, మహాశుద్ధపురుషు అయినప్పటికీ సాధకుడిలాగానే జీవించాడు వాడు బాబా. ఈ మధ్య బాబా భక్తులను కొంతమంది అడుగుతున్నారు, ఈ ధ్వని ఏంటండి, భూడి ఏంటండి? ఇక్కడ కట్టెలు కాలుగా కాలుగా ఏమవుతున్నది, విభూతి వస్తుంది, అంటే భూమిది వస్తుంది. దాన్ని శ్రీ బాబా భక్తులు ఏమంటారు, బాబా ఏమంటాడు, మూజీ అంటాడు. ఆ బూడిదని మూజీ అంటాడు. అది 24 గంటలో కాలుతూ ఉంటుంది. అంటే మనం ఎంతటి వాళ్ళు అనుకున్నా, మనం ఈ ధనాన్ని చూసి, బాబా ఉద్దేశం ఏంటంటే మనం ఈ ధనాన్ని చూసి, ఈ పదవులు చూసి, మనకున్న అందాలు చూసి, లేకపోతే మనకున్న అందబలం చూసి, మనకున్న అర్థబలం చూసి, మనకున్న అధికారాలు చూసి మీరు మూసిపోతున్నారా, వీరి వాళ్ళ పిచ్చవాళ్ళు, మీరు చివరికి అనేది భూమిదని చెప్పడం. తర్వాత ఒక రకంగా ఆ దిలో భక్తులు కొన్ని దోషాలను కాలుస్తున్నారు అక్కడ బాబా. మన బాబా దగ్గర దోషాలతో వెళ్ళామనుకోండి, ఆయన మనం ఆ స్థితి ఏ స్థితి అయినా పొందాడు, ఆ స్థితి మనం చేత పొందము చేయడానికి ఏదైతే వస్తున్నాయో ఆ దోషాలను దుమ్ములు పెట్టి కాలుస్తాడు బాబా. అంటే బాబా దృష్టిలో ఏంటంటే దుమ్ము ఎందుకని అడుగుతా అంటే భక్తుల దోషాలు కాలబడాలని, మనం చివరికయ్యేది మూడుదని మనం గుర్తు చేయటానికి బాబా యొక్క ప్రయోజనం, బాబా యొక్క సంకల్పం, బాబా యొక్క ఉద్దేశం అది. అంటే సన్యాసం అంటే కృష్ణుడు ఎలా అర్థం చెప్పాడంటే పట్ల మార్చుకోవడం కాదు, కర్మ ఫలత్యాగి సన్యాసం అని చెప్పాడు. కర్మ చేస్తే ఫలితం వచ్చింది వస్తుంది, రానిది రాదు. ఆ కర్మ ఫలం మీద దృష్టి లేనప్పుడు, కర్మ ఫలం మీద నీకు ఆశ లేనప్పుడు, కర్మ ఫలాన్ని నువ్వు ఆశించినప్పుడు నువ్వు సన్యాసితోడు సమానం. ఏ ఆశ్రములు ఉన్నా, ఏ బట్టలు ధరించినా మనం ఎవరితో పోల్చుకోకూడదు. మనలాగా ఉండాలి. మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా అది భగవద్గీత బ్రహ్మ సంపాదించేటట్టుగా ఉండాలి. మన మాట భగవంతుని గ్రహాన్ని సంపాదించుకోవాలి. అంటే మనకు మోక్షం ఇచ్చేవాడు భగవంతుడు, ఆయన గది లేకుండా మనకు భగవంతుడు మోక్షం ఇవ్వడు. మనం చేసే పని, మనం చెప్పే మాట, మన మన జీవిత విధానం భగవంతుడు గది సంపాదించుకోవడానికి అనుగుణంగా ఉండాలి. భగవంతుడి యొక్క గ్రేస్ లేకుండా ఏ వస్తువు, మామూలు లోకానికి సంబంధించిన వస్తువులు ఏంటి, మోక్షం కూడా రాదు. ఏం కాదు, ఇది రాదు, అది రాదు. భగవద్గీత బ్రహ్మ లేనప్పుడు ఏమో లేదు, పర్వాలేదు. కొంతమంది కృత్రిమ జీవితం జీవించి అలా కొన్ని వేలు జన్మలు కొట్టుకుపోతారు. రాంగ్ థింకింగ్ లో, ఆ ప్రవాహంలో, ప్రకృతి ప్రవాహంలో కొన్ని వేలు జన్మలు కొట్టుకుపోతారు. ఇంకా బాబా ఏ మతమో తెలియదు, బాబా ఏ కులమో తెలియదు. కుల మతాలు భేదం లేదానికి, ప్రాంతీయ భేదం లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే బాబా గురించి చెప్పడంలో దేవతల విషయంలో భేదం లేదు. అది బాబాను చూసి మనం నేర్చుకోవాలి. బ్రాహ్మణ్స్ అని, నాన్ బ్రాహ్మణ్స్ అని, అదే క్షత్రియస్ అని, నాన్ క్షత్రియస్ అని, ఈ భేదం అసలు ఎక్కడా మీకు బాబాలో కనపడదు. జంతు జాలానికి ఆయనకి భేదం కలిపినప్పుడు ఇంకా మనిషిలో భేదం ఏంటి? గుడి ఎమ్మెల్యాన్ని, జిషు ఎమ్మెల్యాన్ని పెర్ఫెక్ట్ గా జయించిన వాడు బాబా. సర్వాంతర్యాన్ని, సర్వసమర్థుడు, మీ పూర్వజన్మలో రాబోయే జన్మలో పుస్తకం చదివినట్టు చెప్పగలిగిన వాడు, మీ అనుకరించగలిగిన వాడు, మీ లోపలను వికారాలను తొలగించగలిగిన వాడు, మీ నిర్వికార స్థితికి చూడగలగలిగిన వాడు, శాంతి ప్రదాత, మోక్షదాత, సర్వసమర్థుడు, సమర్థ సద్గురుడు. ఏదో మామూలుగా దికారిగా ఒక భిక్షువుగా స్త్రీలో ఇంటింటికి వెళ్ళి దిక్ష చేసుకున్నాడంటే మనం ఏ పాటి వాళ్ళం, మనం ఏం తీసుకుని గర్వం తెచ్చుకుంటున్నాం? సాయి అంటే సర్వానికి అతీతం. కొంతమంది ఆక్షేపిస్తారు రోజు 10 సార్లు దృష్టికి వస్తారని శిల్యులో. ఆ 10 సార్లు తనకి తనకు కాదు, తన దగ్గరకు వచ్చే జంతువులకి, తన దగ్గరకు వచ్చే మనుషులకి పెట్టడానికి వాడు బాబా.